గత కొన్ని ఆదివారాల నుంచి మనం భగవద్గీతలో ఉన్న 2వ అధ్యాయం నుంచి చర్చిస్తున్నాము. ఎవరైతే ఈరోజు మొదటిసారి వచ్చారో వాళ్ళ కోసం చిన్న రీక్యాప్ ఇస్తూ మనం ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడతాను. అయితే మనం 2వ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. 2వ చాప్టర్కి సాంఖ్య యోగ అని కూడా పేరుంది. ఈ చాప్టర్ మొదలైనప్పటికీ సంజయ్ ధృతరాష్ట్రతో చెప్తున్నాడనమాట, ఇలా అర్జున్ ఏడుస్తూ రథం మీద కూర్చోపోయాడు, అండ్ అప్పుడు మధుసూదన భగవంతుడు ఇలా మాట్లాడారు. కృష్ణ అర్జున్తో చెప్తున్నారనమాట, ఇలాంటి కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక నపుంసకుడుగా మాట్లాడుతున్నావు. అండ్ అప్పుడు అర్జున్ జవాబులో చెప్తాడనమాట, నేను గౌరవించవలసిన నా గురువులు, నా తాతగారిని నేను ఎలా చంపుతాను, నేను చంపలేను ఓ మధుసూదన అని అర్జున్ చెప్తున్నాడనమాట. తర్వాత అర్జున్ అంటాడు, ఒక అడిగేవాడుగా ఉండిపోతాను, ఓ బెగ్గర్గా ఉండిపోతాను, కానీ మాత్రం నేను యుద్ధం చెయ్యను. తర్వాత మళ్ళీ అంటాడు, నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను, ఒకవేళ వాళ్ళు నాకు కాంకర్ చేస్తే ఇష్టం లేదు, నేను వాళ్ళని ఆక్రమించడం లేదంటే వాళ్ళని చంపేసినా నాకు ఆనందం లేదు, వాళ్ళందరూ చంపబడితే తర్వాత రాజ్యంని తీసుకొని నేనేం చేస్తాను, కనుక నాకు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది, నేనేం చెయ్యాలి. సో అప్పుడు అర్జున్ అంటాడనమాట కృష్ణుడితోని, ఇప్పుడు మీరే నా గురువుని, మీరు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను, దయచేసి నన్ను ఇన్స్ట్రక్షన్ సూచన ఇవ్వండి, నా కోసం ఏది మంచిది. అప్పుడు మనం చర్చించాము, ఇక్కడ అర్జున్ మరి స్వార్థపూర్వంగా నా కోసం ఏది మంచిది అది మీరు నాకు సూచన ఇవ్వండి అని చెప్తారు, అందరి కోసం ఏది మంచిది అని అడగలేదు. తర్వాత మళ్ళీ శ్లోకంలో అంటాడు, ఓ గోవింద నేను యుద్ధం చేయను, నువ్వు ఏం చెప్తే వింటాను కానీ నేను యుద్ధం అయితే చెయ్యను. సో ఇలా ఈ వార్తాలాపం జరుగుతూ ఉంటే కృష్ణుడు చిన్న చిరునవ్వు స్మైలింగ్ చేస్తూ అప్పుడు మొదలుపెట్టారు యాక్చువల్ టీచింగ్స్. అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, నువ్వు చాలా గొప్ప పండితుడుగా మాట్లాడుతున్నావు కానీ దేని గురించి అయితే బాధపడకూడదు, దాని గురించి బాధపడుతున్నావు. సో ఇప్పుడు అర్జున్ అడగొచ్చు, తప్పకుండా బాధపడే విషయమే కదా, వాళ్ళు నా గురువుని నా తాతగారిని వాళ్ళని చంపతే ఎలా. దాని జవాబుకి కృష్ణుడు శ్లోకాల్లో అంటున్నారు, వీళ్ళు చంపబడరు, ఎల్లప్పుడు వీళ్ళు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు, తర్వాత కూడా వీళ్ళు బ్రతుకుతారు. సో అలా ఎలా బ్రతుకుతారు అంటే అప్పుడు కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ శరీరం కాదు వాళ్ళ ఆత్మని. అప్పుడు ఈ శ్లోకం చెప్తారు, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర. ఎలా అయితే ఒక శరీరము చిన్న వయసు నుంచి మనం చూస్తాం, పిల్లలు పెద్ద అవుతారు మళ్ళీ అదే పిల్లలు ముసలితనానికి చేరుతారు, కానీ లోపల ఉన్న ఆత్మ ఒకటే, ఆత్మ అనేది మారదు. కానీ ఎప్పుడైతే శరీరం వృద్ధ వయసానికి చేరుతుంది అప్పుడు మెల్లగా ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి వేరు శరీరంలో ప్రవేశిస్తుంది, కానీ దాని గురించి బాధపడే అవసరం అనేది లేదు. సో అప్పుడు అర్జున్ అడగవచ్చు, సరే అది బాగుంది కానీ అది ఎలా భరించాలి, నాకు అన్నీ అర్థమవుతుంది, వాళ్ళు శరీరం కాదు వాళ్ళ ఆత్మని, వాళ్ళు ఎలా ఉండిపోతారు, వాళ్ళకి చావు అనేది లేదు, కానీ నేను వాళ్ళని చూడలేను కదా. సో అప్పుడు భగవంతుడు మరుసటి శ్లోకంలో చెప్తారు సహనం, టాలరేట్ చేయాలి, తప్పదు. ఎలా టాలరేట్ చేయాలి, ఎలా అయితే సుఖం తర్వాత దుఃఖము, చెల్లి తర్వాత ఎండ, అలా మన జీవితంలో అన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి, అలా ఈ పరిస్థితిని కూడా నువ్వు సహించాలి, ఇంకా దానికి ఇంకా ఎటువంటి చాయిస్ లేదు. అప్పుడు అర్జున్ అడగవచ్చు, సహిస్తే నాకు లాభం ఏంటి. సో మరుసటి శ్లోకంలో భగవంతుడు అంటారు, సహిస్తే ఫ్రూట్ ఏంటి, దాని లాభం ఏంటి. భగవంతుడు అంటారు, నీకు మోక్షం అనేది లభిస్తుంది నువ్వు సహిస్తే. తర్వాత అర్జున్ చెప్పవచ్చు అన్నమాట, నాకు ఇదేం అర్థం అవ్వట్లేదు, ఇంకా వివరంగా చెప్పండి అంటే అప్పుడు భగవంతుడు అంటున్నారు, ఆత్మ గురించి చెప్తున్నారు, ఈ ఆత్మ అనేది పర్మనెంట్గా శాశ్వతంగా ఉండిపోతుంది, ఏదైతే శాశ్వతంగా ఉండిపోదు అది శరీరం, నువ్వు శరీరం గురించి అంత బాధపడే అవసరం లేదు. అయితే ఇప్పుడు అర్జున్ అడగొచ్చు, ఆత్మ అనేది ఎక్కడుంది, నాకేం కనిపించట్లేదు, ఒకవేళ నేను భీష్మని చంపితే భవసా తన లోపల ఉన్న ఆత్మ కూడా చంపబడుతుందేమో అని భయపడుతున్నాడు. మనందరికీ తెలుసు మహాభారత యుద్ధంలో అర్జున్ ఎప్పుడైతే భీష్ముడి పట్ల బాణం అనేది వేశాడు, ఎన్ని బాణాలు వేశాడంటే ఒక బాణంకి ఇంకొక బాణంకి మధ్యలో ఒక వేల పెట్టడానికి కూడా చోటు లేదు, అన్ని బాణాలు వేశాడనమాట. సో ఒకవేళ ఆత్మ శరీరం లోపల ఉంటే ఎన్ని బాణాలు వేశాడో ఆత్మ కూడా చంపబడుతుందేమో అంత ప్రశ్న. దానికి భగవంతుడు అంటున్నారనమాట, జవాబు వేస్తున్నారు, ఓహో నువ్వు అలా భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఆత్మ అనేది సర్వవ్యాప్తంగా ఉంది మొత్తం శరీరంలో, అని ఆత్మకి చావు అనేది ఉండదు, ఎందుకంటే ఆత్మ అనేది శస్త్రాలతోనే చంపబడదు అని మళ్ళీ ఆత్మ గురించి వివరంగా చెప్తారు. భగవంతుడు అంటారు, ఈ శరీరం భౌతిక శరీరం అనేది, శరీరంకి ఒక ఎండ్ అనేది ఉంది, కానీ ఆత్మ అనేది ఇండిస్ట్రక్టేబుల్, దాన్ని చంపలేరు, ఇమ్మెజరేబుల్, దాన్ని కోల్చలేరు, ఎటర్నల్, శాశ్వతంగా ఉండిపోతుంది, నువ్వేం భయపడవద్దు. తర్వాత శ్లోకంలో అంటున్నారు, ఇప్పుడు అర్జున్ అడగొచ్చు, సరే అదంతా బాగుంది కానీ ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైనా నా మీదే ఒక బ్లేమ్ వేస్తారు, అర్జున్ తన తాతగారిని చంపేశాడు, లేదంటే అర్జున్ తన గురువుని చంపాడు, సో నాకెందుకు ఆ బ్లేమ్, వాళ్ళు చనిపోతే చనిపోతారు కానీ నాకెందుకు ఆ బ్లేమ్. సో అప్పుడు దానికి భగవంతుడు అంటారనమాట, నువ్వు అనుకుంటున్నావు నువ్వు వాళ్ళని చంపుతున్నావు, కానీ నువ్వు చంపడానికి ఎవరు, అండ్ ఎవరైతే అనుకుంటారు చంపబడుతున్నారో వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఆ శ్లోకంలో అంటారనమాట. తర్వాత భగవంతుడు అంటున్నారు, నా జయతే మ్రియతే వా కదాచిన్, ఆత్మకి జన్మం అనేది ఉండదు, ఆత్మకి మృత్యు అనేది ఉండదు, ఎవరైతే ఈ భూప్రపంచంలో వచ్చి ఉన్నారు వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ డిసప్పియర్ అయిపోతారు, కానీ పర్మనెంట్గా ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళదు. అండ్ తర్వాత భాష్యంలో శ్రీల ప్రభుపాద్ శరీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఒక శరీరం అనేది, శరీరంకి జన్మం ఉంటుంది, శరీరం అనేది పెద్ద అవుతుంది, శరీరం అనేది రీప్రొడక్షన్ చేస్తుంది, శరీరం అనేది మెల్లగా జీర్ణిస్తుంది, శరీరం అనేది మెల్లగా చనిపోతుంది, కానీ ఇలాంటి 6 రకాల మార్పులు ఆత్మకి ఉండదు. తర్వాత మనం ఈ శ్లోకంలో విన్నాము, ఇలా మళ్ళీ భగవంతుడు అంటున్నారు, ఏ ఆత్మ అనేది ఎటర్నల్, ఆత్మ అనేది అన్బోర్న్, ఆత్మ అనేది ఇమ్యూటబుల్. అప్పుడు మనం ఆలోచించవచ్చు, ఎందుకు ఎన్నిసారి నొక్కి చెప్తున్నారు, ఎందుకంటే భగవంతుడి పట్ల అర్జున్కి చాలా శ్రద్ధ ఉంది, చాలా ప్రేమ ఉంది. ఇప్పుడు భగవంతుడు ఒకసారి గట్టిగా నువ్వు యుద్ధం చేయవలసిందే అని చెప్తే చేసేస్తాడు, ఇంకా దానిలో అడగవలసి ఏ ప్రశ్న లేదు, కానీ హోల్ హార్టెడ్గా చేయరు. హోల్ హార్టెడ్లో డబ్బులు తీసేస్తే ఏమవుతుంది, హోల్ హార్టెడ్, అప్పుడు ఏం చేస్తారు, హోల్ హార్టెడ్తో చేస్తాడు, హృదయంలో హోల్ ఉన్నట్లే, పూర్తిగా 100% చేయడు. అందు గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నువ్వు నా మీద ఏదో శ్రద్ధతో చేయడం కాదు, విషయం ఏంటి అర్థం చేసుకో, ఇది ధర్మయుద్ధం, నీ కుటుంబ సదస్యులకి సంతృప్తి పరచడానికి చేసిన యుద్ధం కాదు, ఇది ద్రౌపది కోసం నువ్వు చేసిన యుద్ధం కాదు, ఇది ధర్మయుద్ధం. ఎందుకంటే దుర్యోధన్ ఒక పాపిష్యుడు, తన పాప కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, ఈరోజు తన్ని ఆపకపోతే ప్రతి ఇంట్లో ఒక దుర్యోధన్ పుట్టుతాడు. నువ్వు అధర్మ కోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు, ధర్మాన్ని గెలవడానికి నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఇది నీ కుటుంబ యుద్ధం కాదు అని చెప్తున్నారు. తర్వాత భగవంతుడు అంటారు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృణాతి నరోపరాని, ఎలా అయితే బట్టలు పాడైపోతే, పాతగా అయిపోతే మనం ఆ పాత బట్టల్ని పడేసి కొత్త బట్టల్ని స్వీకరిస్తామో, అలానే ఆత్మ కూడా శరీరంని వదిలేసి కొత్త శరీరంని స్వీకరిస్తుంది. ఇక్కడ మనము చర్చించాము ఎలా భగవంతుడు పాత బట్టలు అని ఒక ఉదాహరణ చెప్తున్నారు, ఎందుకు పాత బట్టలని చెప్తున్నారు, ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా చనిపోతారు, వాళ్ళకి ఇప్పుడిప్పుడే శరీరం దొరికింది, కొత్త శరీరమే, కొత్త బట్టలే, కానీ దాన్ని మార్చి మళ్ళీ కొత్త శరీరాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. సో ఎందుకు ఇక్కడ ఓల్డ్ డ్రెస్ అని చెప్పారు, సో ఎందుకంటే అర్జున్ తాలూకు మొత్తం కేంద్రం దేని మీద ఉంది, ద్రోణ మరియు భీష్మ. సో వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, వాళ్ళ శరీరం ఎలా ఉంది, పాత శరీరం. అందుగురించి ఇలాంటి ఒక ఉదాహరణ ఇచ్చి తన్ని కన్విన్స్ చేస్తున్నారు, ఎలాగూ వాళ్ళ శరీరం పాతదైపోయింది, ఇంకా పనికి రాదు, వాళ్ళకి కొత్త శరీరం వస్తుంది, యౌవనంతో కూడిన శరీరం వస్తుంది, నువ్వు ఎందుకు శోకంలో ఉన్నావు, వాళ్ళ గురించి నువ్వు మర్చిపోవని చెప్తున్నారు. ఇక్కడ మనం గత ఆదివారం ఆపాము, మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెడదాము. నైనం చిందంతి శస్త్రాని నైనం దహాతి పావక నచైనం క్లేదయంతోపి నాశోషతి మారుత. సో ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఇదే నొక్కి చెప్తున్నారు, సోల్ కెన్ నెవర్ బీ కట్ టు పీసెస్, ఈ ఆత్మ అనేది ఆత్మకి పీసెస్, మొక్కలు మొక్కలు మనం చేయలేము. మనం గత ఆదివారం చర్చించాము ఎలా ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఆత్మ ఎలా ఉందంటే కథా ఉపనిషద్లో అంటున్నారు, మనం వెంట్రికాలు తీసుకొని ఒక వెంట్రికాని పట్టుకొని దాని ఒక టిప్ని 10,000 మొక్కల్లో కట్ చేస్తే ఒక మొక్క తాలూకా సైజు ఆత్మ తాలూకా సైజ్ అన్నమాట. సో చాలా చిన్నది, సో ఇలాంటి ఆత్మని నువ్వు ఏదో ఒక వెపన్తో, వెపన్ అంటే శస్త్రాలతో నువ్వు చంపలేవు అని చెప్తున్నారు. తర్వాత అంటున్నారు, నార్ బర్న్డ్ బై ఫైర్, అగ్గితో కాల్చలేవు, నార్ మాయిస్టెన్ బై వాటర్, నీళ్ళలో ములిగిన ఆత్మ నీళ్ళలో కలిసిపోదు, ఇన్సాల్యుబుల్, నార్ విథర్డ్ బై విండ్, గాలిలో ఎండిపోదు. సో ఇలా ఉంది ఆత్మ తాలూకా క్యారెక్టర్. సో మళ్ళీ మళ్ళీ ఆత్మ తాలూకా విభిన్న క్యారెక్టర్స్ గురించి, క్వాలిటీస్ గురించి భగవంతుడు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒక గమనించే విషయం ఏంటంటే, ఆత్మకి ఎటువంటి శస్త్రంతో మనము మొక్కలు చేయలేము, చంపలేము, కానీ ఆత్మకి అహంకారంతో చంపగలుగుతాము. మనకి అహంకారం అనేది వస్తే ఆత్మ చంపబడుతుంది. సో ఇప్పుడు రెండు రకాల శరీరం ఉన్నాయి, ఒకటి గ్రాస్ బాడీ, ఒకటి సటల్ బాడీ. గ్రాస్ బాడీ అనేది పంచభూతాలతో తయారు చేసబడింది, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్. సటల్ బాడీ, సూక్ష్మ శరీరం దేంతో తయారయ్యింది? మైండ్, ఈగో అండ్ ఇంటెలిజెన్స్. మైండ్, ఈగో అండ్ ఇంటెలిజెన్స్. సో ఆత్మని శస్త్రంతో మనం చంపలేము, కానీ ఆత్మని అహంకారంతో చంపగలుగుతాం. ఇక్కడ అంటున్నారు, ఆత్మని ఫైర్, అగ్గితో కాల్చలేము, కానీ ఆత్మని చింతతో కాల్చగలుగుతాం. చింతతో కాల్చగలుగుతాం. అహంకారం, చింత, ఇది ఆత్మని ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మ ఎందుకు శరీరం తీసుకుంటుంది? ఎందుకంటే ఈ అహంకారం అనేది ఆత్మని వదలదు. ఏ రూపంలో, ఏ శరీరంలో వెళ్ళినా కూడా ఈ సటల్ బాడీ, సూక్ష్మ శరీరం అనేది ఆత్మతోనే తిరుగుతుంది. సో అయితే మనం దేని నుంచి విముక్తులు అవ్వాలి? చింత నుంచి విముక్తులు అవ్వాలి, అహంకారం నుంచి విముక్తులు అవ్వాలి, అహంకారం కోపం నుంచి విముక్తి అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి గుణాలు ఆత్మని ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఎలా చింత నుంచి విముక్తులు అవ్వాలి? ప్రతి ఒక్కరు చింతలోనే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ ఎనీబడీ ఈస్ హియర్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ ఎన్జైటీ? కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్? నోబడీ. సి, ఎవ్రీబడీ ఈస్ హ్యావింగ్ ఎన్జైటీ. ప్రతి ఒక్కరు ఒక ఆందోళనలో ఉన్నారు. సో ఈ ఆందోళన నుంచి ఎలా బయటికి రావాలి? ఈ ఆందోళన అనేది ఆత్మకి కష్టం ఇస్తుంది, ఆత్మని కష్టమిస్తుంది. ఎలా బయటికి రావాలి ఈ ఆందోళన నుంచి? దానికి వైష్ణవ ఆచార్యులు కొన్ని టిప్స్ ఇచ్చారు. ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం, ఎలా ఈ ఆందోళన నుంచి మనము బయటికి రావాలి. సో మొట్టమొదటి స్టెప్ ఆందోళన నుంచి మనము బయటికి రావాలి అంటే, లెర్న్ టు రిమెంబర్ అని చెప్పట్లేదు, లెర్న్ టు ఫర్గెట్. ఏ చిన్న చిన్న విషయాలు మన జీవితంలో జరుగుతాయో దాన్ని మర్చిపోవాలి, మర్చిపోవడానికి అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, చిన్న విషయాల్ని చాలా పెద్దగా మన జీవితంలో తీసుకుంటాం, అండ్ దాని ప్రతిఫలంగా మనం ఒక ఆందోళనలో ఉంటాము. సో ఎగ్జాంపుల్కి చిన్న విషయాలు, ఇప్పుడు మన అపార్ట్మెంట్లో ఉంటున్నాము, అపార్ట్మెంట్లో మన పిల్లలతో వేరే పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళు ఏదో గొడవ చేస్తారు, ఫైటింగ్ అయ్యింది, ఇతన్ని కొట్టేశాడు. వెంటనే అబ్బాయి మమ్మీ దగ్గరకు వస్తాడు, ఇతను నాకు ఇలా కొట్టాడు, ఇలా చేశాడు. వెంటనే మదర్ ఏం చేస్తారు? వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి ఏమవుతుంది? అక్కడ మినీ మహాభారత్ స్టార్ట్ అవుతుంది. సి, కురుక్షేత్రం ఆ రోజుల్లో దుర్యోధన్, పాండవాలు మనకైనా చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే యుద్ధం చేయడానికి వాళ్ళ ప్యాలెసెస్, వాళ్ళు ఒక భవనాల్ని వదిలేసి కురుక్షేత్రంకి వెళ్ళారు. మనం ఏం చేస్తాము? మనం ఎక్కడే ఉంటే అక్కడే కురుక్షేత్రంని ఏర్పాటు చేస్తాం. మన డైనింగ్ హాల్లో కురుక్షేత్రం, మన బెడ్రూమ్లో కురుక్షేత్రం, ఎక్కడ కావాలి మనం మహాభారత్ మొదలు పెట్టేస్తాం. సో ఇక్కడ ఏమైంది? చిన్న విషయం, కానీ మనం దాన్ని పెద్ద విషయం చేస్తాం. ఈరోజు కాదండి, మీ అబ్బాయి ఎప్పుడు చూసినా మా అబ్బాయిని కొడుతూనే ఉంటాడండి, ఇలా మంచిది కాదండి. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారు? సారీ అండి, నెక్స్ట్ టైం అవ్వదండి. గ్యారంటీ తీసుకుంటారు, కానీ అది ఎప్పటికీ అవ్వదు, అది వేరే విషయం. గ్యారంటీ తీసుకుంటారు, నెక్స్ట్ టైం అవ్వదు. మరుసటి రోజు మనం ఏం చూస్తాం? ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరైతే ఫైట్ చేసుకున్నారో వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ ఇద్దరు మదర్స్ ఏం చేస్తున్నారు? ఇంకా మాట్లాడరు, జీవితం అంతా మాట్లాడరు. చిన్న విషయం, పిల్లలు మర్చిపోయారు, పెద్దవాళ్ళు మర్చిపోలేరు. పెద్దవాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది. ఏ చిన్న విషయమైనా నాకు ఇలా చెప్పారు ఎందుకు, నాకు అలా చెప్పారు ఎందుకు, నేను ఇంకా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. సో ఆందోళన నుంచి మనం దూరం వెళ్ళాలంటే మన మనస్తత్వం కూడా మనం అలా తయారు చేయాలి. లర్న్ టు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. నెక్స్ట్ విషయం, లర్న్ టు యాక్సెప్ట్. మనకి మనం ఎలా ఊహిస్తున్నాము, ప్రతిదీ మన జీవితంలో అనుకూలంగా అవ్వకపోవచ్చు, కానీ ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేయడానికి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆందోళనగా ఉన్నా కూడా ఆ పరిస్థితిని మార్చలేము. మనకి ఏ పరిస్థితి ఏర్పడైనా, ఏ ప్రాబ్లం మనకి ఏర్పడినా, మనం ఒక్కసారి ఆలోచించాలి, ఈ ప్రాబ్లం గురించి నేనేమైనా చేయగలుగుతానా, చేయగలుగుతాను, అయితే ఇంకెందుకు ఆందోళన, చేయగలుగుతున్నాను కదా చేస్తాను, ఆందోళన ఎందుకు, ఈ పరిస్థితి గురించి నేను ఏమైనా చేయగలుగుతాను, చేయలేను, అయితే ఇంకెందుకు, ఏ ఎలాంటి పరిస్థితి అయినా మనం ఏమైనా చేయగలిగినా ఓకే, చేయలేకపోయినా అప్పుడు ఆందోళనతో ఎటువంటి లాభం లేదు. చింత పెట్టుకుంటే, బెంగ పెట్టుకుంటే ఎటువంటి లాభం లేదు. మన ఆరోగ్యం పాడవుతుంది తప్ప మనం ఏం చేయలేం పరిస్థితి. సో మనం వీ హ్యావ్ టు లర్న్ టు యాక్సెప్ట్. యాక్సెప్ట్ వాట్? యాక్సెప్ట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఎలాంటి పరిస్థితి, సి మన ప్రాబ్లం ఏంటంటే మనం ఏది తొందరగా యాక్సెప్ట్ చేయలేము. బ్యాడే కాదు, గుడ్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేము. ఈరోజు ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, ఈ క్లాస్ అయిపోయిన వెంటనే నేను జగదీష్ ప్రభు ఇంటికి వెళ్తాను, వెంటనే ఆందోళన మొదలైపోతుంది. అమ్మ ముందు చెప్పలేదు, తోరణం పెడితే బాగుండదు, వాటర్ ఫ్లవర్ గార్డెన్ తెస్తే ఇది ఉందా లేదా, ఇంట్లో ఇది ఉందా, వెంటనే ఆందోళన. ఇది గుడ్డా బ్యాడ్? నేను మీ ఇంటికి రావడం బ్యాడే అనుకోండి, కానీ ఇప్పుడు గుడ్డే చెప్పండి, గుడ్డా బ్యాడ్? కానీ ఆందోళన, వెంటనే ఆందోళన. గుడ్ అయితే కూడా మనకి ఆందోళన. మనం ఏ పరిస్థితిని మనం అలా తయారైపోయాము, మన నేచర్ అలా తయారైపోయింది. గుడ్ కూడా యాక్సెప్ట్ చేయలేము, బ్యాడ్ కూడా యాక్సెప్ట్ చేయలేము. మనం ఏది యాక్సెప్ట్ చేయలేము, మార్చలేము, మన మెంటాలిటీని మనము మార్చలేము. ఆ ఒక అలవాటు మారాలి. యాక్సెప్ట్, లెర్న్ టు యాక్సెప్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫర్గెట్ అండ్ ఫర్గివ్. సెకండ్, యాక్సెప్ట్, లెర్న్ టు యాక్సెప్ట్ గుడ్ ఆర్ బ్యాడ్, లెర్న్ టు యాక్సెప్ట్. థర్డ్ థింగ్, కీప్ ఎ హై గోల్. కీప్ ఎ హై గోల్. మనం ఎందుకు ఫీల్ అవుతాము, ఎందుకంటే మన జీవితంలో ఉన్న గోల్స్ చాలా చిన్న చిన్న గోల్స్, ఇదే మన జీవిత గమ్యం అని అనుకుని కూర్చుంటాం. అది అచీవ్ చేయలేకపోయాం అనుకోండి, ఫీల్ అయిపోతాం. కానీ మనం అనుకోవాలి, మన జీవిత గమ్యం ఇది కాదు, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అది మన జీవిత గమ్యం కాదు, తిని ఓడించి నేను ముందుకెళ్ళాలి ఇది మన జీవిత గమ్యం కాదు. మన జీవిత గమ్యము ఈ ఒక్క జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటికి వెళ్ళాలి, అది మన జీవిత గమ్యం. సో దాన్ని కేంద్రీకరించి ఉంటే ఇలాంటి చిన్న విషయాలన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. వీ హ్యావ్ టు కీప్ ఎ హయ్యర్ గోల్, అప్పుడు ఆందోళన అనేది అవుతుంది. హై గోల్, హై గోల్ ఎప్పటి వరకు అయితే మనం నిశ్చయించామో అప్పుడు ఈ చిన్న చిన్నది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తాయి. మొన్న ఎవరు అడుగుతున్నారు, మాతాజీ పిల్లలు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో ఉంటారు, ఎప్పుడు చూసినా వాట్సాప్లో ఉంటారు, మనం వద్దనైనా కూడా బ్లాంకెట్ లోపల మాట్లాడతారు, పిల్లో కింద మాట్లాడతారు, రాత్రి అంతా మాట్లాడతారు, ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి? ఆవిడ ఫోన్ చేస్తే చాలా బాధగా ఉందన్నమాట, ఎలా నేను మేనేజ్ చేయాలి, అసలు ఎవరి మాట వినట్లేదు. సో నేను వెంటనే చెప్పాను, ఓకే డూ వన్ థింగ్, ఏజ్ ఎంత? సరే 22. సరే గెట్ హిమ్ ఎంగేజ్డ్. ఎంగేజ్మెంట్, సరే ఎంగేజ్మెంట్ చేస్తారు విత్ ఇన్ 3 or 4 months. ఇప్పుడు ఫ్రెండ్స్ కంప్లైంట్ చేస్తున్నారు, నువ్వు ఫోనే చెయ్యట్లేదు, మమ్మల్ని మర్చిపోయావు, మాట్లాడట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? లోవర్ టేస్ట్ వదిలేశాడు, ఎందుకంటే హైయర్ టేస్ట్ దొరికింది. పిల్లల చేతిలో ఒక టాయ్ ఉందనుకోండి, ఆ టాయ్ మీరు తీసుకొని పెట్టాలంటే ఇంకొక టాయ్ ఇవ్వాలి, అప్పుడు ఆ టాయ్ పట్టుకుంటే ఈ టాయ్ వదిలేస్తారు. అలానే మన జీవితంలో ఒక హైయర్ గోల్ మనకి దొరికితే ఇప్పుడు ఎంత విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ మన హైయర్ గోల్ పట్టుకోలేదు, హైయర్ గోల్ పట్టుకోకపోతే చిన్న గోల్స్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తాయి. ఇలా ఎలా వదిలేస్తాను ఈ కాంట్రాక్ట్, ఇలా ఎలా వదిలేస్తాను తను నాకు ఇలా చెప్పారు, కానీ హైయర్ గోల్ లేదు. హైయర్ గోల్ పెడితే అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. సో వాట్స్ ద థర్డ్ వన్? కీప్ హైయర్ గోల్. వాట్స్ ద ఫస్ట్ వన్? ఫర్గెట్ అండ్ ఫర్గివ్, యాక్సెప్ట్ సిచ్యువేషన్, హైయర్ గోల్. ఇంకో విషయం, ఆందోళన అనేది ఎందుకు ఉంటుంది? టైం మేనేజ్మెంట్ లేదు మన జీవితంలో. చింత అనేది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనమే లేట్ లేస్తాము, అప్పుడు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, పిల్లల్ని లేట్గా లేపిస్తాము, స్కూల్కి లేట్ అయిపోతుంది. మన మేనేజ్మెంట్ టైంది సరిగ్గా లేదు. అప్పుడు ఆందోళనగా ఉంది, ఇప్పుడు ట్రాఫిక్లో చిక్కిపోతే ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు ఇలా అదే ముందు నుంచి మేనేజ్ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లల గురించి, పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ మాట వినట్లేదు, కానీ చిన్నప్పుడు మనం వాళ్ళని అలా తయారు చేశాము. చిన్నప్పుడు పిల్లలు 7:30 స్కూల్ ఉంటే మనం 7కి వేకప్ చేస్తాం, 7కి వేకప్ చేసినప్పటికి వెంటనే చిన్నప్పుడు ఒక 2 ఇయర్స్ బాబు నుంచి మొదలు పెడతాం, జల్దీ చేయి బస్సు వచ్చేస్తుంది, జల్దీ చేయి తినే, జల్దీ వెళ్ళు స్నానం చేసి, జల్దీగా బట్టలు వేసుకో, జల్దీ 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 జల్దీ, చిన్నప్పటి నుంచి వాళ్ళ జల్దీ 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 జల్దీకి అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత 10th క్లాస్ వింటారు, ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడుతూ శాండ్విచ్ తింటారు. అప్పుడు మనం అంటే ఇదేంటి కూర్చొని తినొచ్చు కదా, కానీ నేర్పించరు ఎవరు ఇలా జల్దీ 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 కరో జల్దీ కరో జల్దీ కరో. చిన్నప్పటి నుంచి మనం ఆ ట్రైనింగ్ ఇచ్చాము. సో ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైపోయింది, ఇప్పుడు వాళ్ళు ఇలా జల్దీ జల్దీలో ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక టీనేజ్ అబ్బాయితో మదర్ అయినా ఫాదర్ అయినా ఏమైనా మాట్లాడితే ఫస్ట్ వర్డ్ అంటారు, అమ్మ జల్దీగా మాట్లాడు తొందరగా, క్విక్ 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 ఏం చెప్పాలనుకుంటున్నావు జల్దీ, నాకు లేట్ అయిపోతుంది కాలేజ్. హూ టాట్ ఎవరు నేర్పించారు జల్దీ కరో? మీరే నేర్పించారు. ఇప్పుడు మీకే చెప్తాడు జల్దీగా మాట్లాడు, నాకు టైం లేదు, నెక్స్ట్ నాకు వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, జల్దీ మాట్లాడు. టైం మేనేజ్మెంట్ మనం సరిగ్గా చేస్తే ఆందోళన అనేది ఉండదు. అండ్ ద లాస్ట్ బట్ ద టాప్ మోస్ట్ టిప్, ఆందోళన నుంచి దూరం వెళ్ళాలంటే భగవంతుడి పైన అపారమైన శ్రద్ధ. Have faith on the Lord. Lord has right plan for you. Tension ay avasaramu ledu. Bhagavantudu mana well-wisher. Mana shreyasse korukuntaru. Oka couple, husband and wife, kottaga pelli chesukunna tarvata evaru dinner ki pilcharu, bhojanam pilcharu. So husband and wife iddaru oka padava meeda ellipothunaru. పడవ మీద వెళ్ళిపోతూ ఉంటే ఆ పడవ కదులుతుంది, ఎందుకంటే తరంగాలు చాలా వేగంగా వస్తున్నాయన్నమాట, ఇలా ఇలా మొత్తం పడవ కదులుతుంది. సో భార్యకి చాలా భయంగా ఉంది. సో వెంటనే భర్త వైపు చూసి చెప్తుందన్నమాట, ఇదేంటి ఇలా ఉంది, ఏమైనా అయిపోతుందేమో, మీకు భయంగా లేదా? సో అప్పుడు వెంటనే ఆ భర్త ఏం చేస్తాడంటే తన బ్యాగ్లో చిన్న చాకు ఉంది, కత్తి ఉంది. సో వెంటనే ఆ కత్తి పట్టుకొని భార్య మెడ దగ్గర చూపిస్తాడనమాట. నేను భార్యకు అడుగుతాడనమాట, నీకు భయంగా ఉందా? సో ఆవిడ నవ్వుతుందనమాట, భయం ఎందుకు, మీ చేతిలో ఉంది కదా, మీరేం చెయ్యరు నాకు తెలుసు అని. భర్త అంటాడనమాట, ఎలా అయితే నా చేతిలో కత్తి ఉంటే నీకు భయం లేదు, అలానే ఈ పడవ ఏమైనా అవుతుందని నాకు భయం లేదు, ఎందుకంటే భగవంతుడు నా శ్రేయస్సుడు, నా వెల్ విషర్, అతను ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు, ఆ విశ్వాసం ఆ శ్రద్ధ నాకు ఉంది, ఈ తరంగాలు అంతా తన చేతిలో ఉన్నాయి, సో నాకు భయం అనేది లేదు. సో అలా మనకు కూడా భగవంతుడి పట్ల ఫేత్ అనేది ఉంటే ఎలాంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడినా కూడా మనము భయపడము, ఎందుకంటే మనకి తెలుసు భగవంతుడు మన వెల్ విషర్, హీఈస్ అవర్ వెల్ విషర్. సో హ్యావ్ ఫేత్ ఆన్ ద లార్డ్. 90% ఆందోళన అసూయ గురించి ఏర్పాటు కూడా అవుతుంది. నేబర్స్ చాలా తొందరగా సక్సెస్ఫుల్ అయిపోతున్నారు, వాళ్ళు ఇంకా తొందరగా, వాళ్ళు సెకండ్ గాడీ కూడా కొనేశారు, ఇంకో ఫ్లాట్ కూడా కొనేశారు, వాళ్ళు ల్యాండ్ కూడా కొనేశారు, వాళ్ళు ఎన్ని ఇన్సూరెన్స్లు పెట్టుకున్నారు, దాని గురించి ఒక ఆందోళన. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు టెంపుల్కి కూడా వెళ్ళట్లేదు, వాళ్ళు జపం కూడా చేయట్లేదు, వాళ్ళు నాన్ వెజ్ కూడా తింటున్నారు, వాళ్ళు అన్నీ చేస్తున్నారు, కానీ అది పెద్ద బాధ. నేను మ్యాచ్ మిస్ చేస్తాను, టీవీ ప్రోగ్రామ్ మిస్ చేసి, అన్నీ మిస్ చేసి టెంపుల్కి వెళ్తాను, సండే అన్నీ చేస్తాను, కానీ వాళ్ళు నాకైనా ఎక్కువ సక్సెస్ఫుల్ అయిపోతున్నాను. క్రిస్టియన్స్ వాళ్ళ బుక్లో ఒక మంచి ఇది విన్నాను, అన్నారు ద మిల్స్ ఆఫ్ ద గాడ్స్ మిల్స్ అంటే ఎక్కడైతే గ్రైండింగ్ అవుతాయి, గ్రెయిన్ మిల్, ఫ్లోర్ మిల్ ఉంటుంది కదా, అక్కడ వీట్ గ్రైండ్ అవుతుంది. సో వాళ్ళు అంటారు భగవంతుడి తాలూకా మిల్లో స్లోగా అవుతుంది గ్రైండింగ్, కానీ ఫైన్గా అవుతుంది. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ద గ్రెయిన్స్ మీరు ఎప్పుడైతే ఆ మిల్లో వేస్తారో, అది గ్రైండింగ్ అయినప్పుడు కొన్ని పక్కకి వెళ్ళిపోతాయి, అది గ్రైండింగ్కి రాకపోవచ్చు. ఎందుకంటే గ్రైండింగ్ ప్రాసెస్లో అన్నీ ఒకేసారి గ్రైండ్ అవ్వదు. ఏదైతే గ్రైండింగ్ అవ్వడానికి మిగిలిపోతాయి అది నవ్వుతూ ఉంటాయి అన్నమాట. అయ్యో అది చూడు గ్రైండ్ అయిపోయింది కానీ నాకేం అవ్వలేదు. ఇలా నవ్వుతూ నవ్వుతూ సెకండ్ టైం గ్రైండింగ్ వచ్చినప్పుడు అది గ్రైండ్ అయిపోతుంది. సో స్లోగా అవ్వచ్చు కానీ దాంట్లో ఉన్న ప్రతి గింజ గ్రైండ్ అవుతుంది. టెన్షన్ పడే అవసరం లేదు. కొన్ని ఒక 10 మినిట్స్ తర్వాత అవ్వచ్చు, కొన్ని 10 మినిట్స్ ముందు అవ్వచ్చు, కానీ ప్రతిదీ గ్రైండ్ అవుతుంది. సో ఎవరైనా మీకు ఇప్పుడు కనిపిస్తున్నారు వాళ్ళు ఏమీ చేయట్లేదు, భగవంతుని భక్తి చేయట్లేదు, పూజించట్లేదు, గ్రైండింగ్లో వెళ్తారు వాళ్ళు కూడా, ఇప్పుడు నవ్వుతున్నారు, టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా గ్రైండ్ అవుతారు. మేబీ నేను మీరు అప్పటి వరకు ఉండకపోవచ్చు ఆ సీన్ చూడడానికి, కానీ గ్రైండింగ్ మాత్రం అవుతుంది. ఎవరు ఎస్కేప్ అవ్వరు. సో మనం బాధపడే అవసరం లేదు. ఎవరు ఎలాంటి కర్మ చేశారు దాని ఒక ప్రతిఫలం వాళ్ళు అనుభవించవలసిందే. తప్పించడానికి ఏమీ లేదు. ఆ గ్రైండ్ చేసిన చేతు మళ్ళీ ఆ వీటిని ఇలా తీసుకొచ్చి మళ్ళీ గ్రైండింగ్లో వేస్తారు, అది గ్రైండింగ్ అవుతుంది. సో ఆందోళనలో ఉంటే ఆత్మకి హాని, ఆత్మ కోసం మంచిది కాదు. మనం భక్తిలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఆందోళన అనేది ఆత్మని చంపేస్తుంది, అహంకారం అనేది ఆత్మని చంపేస్తుంది, క్రోధం అనేది ఆత్మని చంపేస్తుంది. కానీ అగ్గి అనేది ఆత్మని చంపలేదు, నీళ్ళనేది ఆత్మని ములగలేదు. ఓకే, నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో సోస్య ఏవచ నిత్య సర్వాగతాస్థానోర్ అచలోయం సనాతన. ఇక్కడ మళ్ళీ ఆత్మ తాలూకు గుణాలు అంటున్నారు. అన్బ్రేకేబుల్, ఇన్సాల్యూబుల్, ఏదైతే ఇక్కడ మాట్లాడారో దానికి మళ్ళీ దాని గుణాలు చెప్తున్నారు. సర్వగత, నిత్య సర్వగతాస్థానో, ఆత్మ అనేది సర్వవ్యాప్తంగా ఉంది. సర్వవ్యాప్తంగా ఉందంటే ప్రతి చోట్ల ఉంది. ఇప్పుడు కొంతమంది సైంటిస్ట్ అంటున్నారు లైఫ్, లివింగ్ ఎంటిటీస్, లైఫ్ అనేది, జీవనం అనేది ఓన్లీ ఎర్త్ ప్లానెట్లోనే ఉంది, ఈ భూప్రపంచంలోనే, ఈ ఒక ప్లానెట్ ఎర్త్లోనే ఉంది. కానీ అది నిజం కాదు. లైఫ్ అనేది ప్రతి ప్లానెట్లో ఉంది, మార్స్లో ఉంది, జూపిటర్లో ఉంది, యురేనస్లో ఉంది, నెప్ట్యూన్లో ఉంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు ఇదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. సైన్స్ అయితే దాన్ని క్రిటిసైజ్ చేస్తుంది, ఆ లైఫ్ అనేది ఎక్కడ లేదు ఎక్సెప్ట్ ద ప్లానెట్ ఎర్త్. సింపుల్ లాజిక్, మన ఈ పృథ్వీ లోకంలో, ఎర్త్ లోకంలో ఎన్ని సోల్స్, ఎన్ని లైఫ్ కనిపిస్తున్నాయంటే, ఈరోజు మీరు రోడ్డు మీద వాక్ చేస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న క్రాక్ కనిపించినా కూడా థౌజండ్స్ ఆఫ్ యాంట్స్ కనిపిస్తాయి మీకు, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ వెళ్తున్నారు. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి, భగవంతుడు ఒక ఆర్కిటెక్ట్ చక్కగా అంత డిజైన్ చేసినప్పుడు ఎలా డిజైన్ చేశారంటే, ఎర్త్ ప్లానెట్లో మొత్తం అందరూ లివింగ్ ఎంటిటీస్ థౌజండ్స్ ల్యాక్స్, ఎక్కడ ఒక చిన్న మొక్క వదలలేదు. అండ్ బ్యాలెన్స్ ఎన్ని ప్లానిటరీ సిస్టమ్స్, చాలా ప్లానిటరీ సిస్టమ్స్ ఉన్నాయి, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ప్లానిటరీ సిస్టమ్స్ ఉన్నాయి, అదంతా ఖాళీగా ఉన్నాయి, నో బడీ. అండ్ ఇక్కడంతా రష్గా క్రౌడెడ్గా ఉంది. ఎందుకు ఇలా చేస్తారు? మామూలుగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్కి మీ ఇల్లు డిజైన్ చేయమంటే ఎంత చక్కగా డిజైన్ చేస్తారు. ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ ఎవరైనా ఇంటీరియర్ డిజైన్ అని చూసారా, మొత్తం ఒకే రూమ్లో పెట్టేసి బ్యాలెన్స్ 4 రూమ్స్ అన్నీ ఎంటీ అండి, అది వదిలేయండి అని చెప్తారు. అంత చక్కగా, సో మామూలుగా మెటీరియల్ క్వాలిఫికేషన్ ఉన్న డిజైనర్ కూడా ఇంతలాగా ఆలోచిస్తారు. ఒక చిన్న ప్లేస్ వేస్ట్ చేయకుండా మళ్ళీ భగవంతుడు ఎలా అన్ని ప్లానెట్స్ వేస్ట్ చేస్తారు, టోటలీ ఎక్కడా లైఫ్ లేదు, ఓన్లీ ఎర్త్ ప్లానెట్, అది ఎలా అవుతుంది? లైఫ్ అనేది ప్రతి ప్లానెట్లో ఉంది, కానీ మనం ఎలా అయితే లైఫ్ అనుకుంటామో ఆ రూపంలో లేదు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల కిందట నీళ్ళ లోపల కూడా జీవ ఉంది అని ఎవరు నమ్మలేదు. ఎలా ఉంటుంది నీళ్ళ లోపల, ఎలా ఉంటుంది, ఎవరు ఎలా శ్వాసం తీసుకుంటారు, వాళ్ళకి ఆక్సిజన్ ఉండాలి కదా. కానీ తర్వాత చాలా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, లోపల ఓషన్ లోపల కూడా జీవులు ఉన్నాయి. అండ్ ఆ ఆర్గానిజమ్స్ ఎలా బ్రతుకుంటున్నాయి, వాళ్ళకి ఎవరు భోజనం పెడుతున్నారంటే ఆ నీళ్ళ లోపల ఉన్న రాయిలతోనే, అక్కడ నైట్రోజన్ డైఆక్సైడ్ని తీసుకొని బ్రతుకుంటున్నారు. కొన్ని ఫిషెస్కి కూడా ఆక్సిజన్ అవసరం లేదు, కొన్ని స్పీషీస్కి. వాళ్ళు డీప్ లోపల ఉంటారు, వాళ్ళకి ఆక్సిజన్ అవసరమే లేదు. సో మామూలుగా మన దృష్టికే కనిపిస్తున్న ఇలాంటి ఉదాహరణలు, ఎవరైతే ఆక్సిజన్ లేకుండా బ్రతకగలుగుతున్నారో, మరి అలాంటప్పుడు ఆ ఒక గ్రహాల్లో జీవితం లేదు, జీవనం లేదని మనం ఎందుకు అనుకుంటున్నాము? తప్పకుండా అక్కడ కూడా జీవనం అనేది ఉంది, కానీ బహుశా వాళ్ళకి ఆక్సిజన్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈవెన్ ఫర్ నార్మల్ ఫైర్ బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫైర్ బ్యాక్టీరియా అనేది ఎంత హీట్ ఉంటేనే వాళ్ళు దే టేక్ బర్త్ అన్నమాట. మీరు అక్కడ ఏసీ పెట్టేస్తే అది బ్రతకదు, ఎందుకంటే బ్రతకడానికి దే నీడ్ హై టెంపరేచర్స్. ఆ ఫైర్ బ్యాక్టీరియాస్ హై టెంపరేచర్ జోన్స్లో ఉంటాయి. అలాంటి ఫైర్ బ్యాక్టీరియా మీకు ఇప్పుడు ఇక్కడ పెడితే అది చనిపోతుంది, కెనాట్ లివ్. సో ప్రతి ఒక్క జీవికి ఒక టెంపరేచర్ జోన్ ఉంది, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో తప్పకుండా, ఎందుకోసం ఇక్కడ భగవంతుడు మెన్షన్ చేస్తున్నారు, నిత్య సర్వగత స్థానుడు, ఇక్కడే ఉంది ఆత్మ, మీలోనే ఉంది. లేదంటే క్రిస్టియన్ వాళ్ళు చెప్తారు చూసుకోండి, హ్యూమన్ బీయింగ్స్లోనే ఉంది ఆత్మ, పశువుల్లో ఆత్మ లేదు కనుక పశువుల్ని చంపొచ్చు తినొచ్చు అంటారు. లేదు, ప్రతి జీవిలో ఆత్మ ఉంది, ప్రతి అణువులో ఒక ఆత్మ ఉంది, ప్రతి క్రాక్ ఆఫ్ ద ఎర్త్లో ఆత్మ ఉంది, బయట ఉన్న మన గ్రహాలు దానిలో కూడా జీవనం అనేది ఉంది, వేరే రూపంలో ఉంది అని చెప్తున్నారన్నమాట. ద సోల్ ఈజ్ అన్బ్రేకబుల్, అన్బ్రేకబుల్, దాన్ని మనము కట్ చేయలేము. తర్వాత అంటున్నారు ద సోల్ ఈజ్ ఇమ్మూవేబుల్. ఇది చాలా కాంట్రవర్షియల్. ఇమ్మూవేబుల్ అంటే అది కదలదు కాదు, మనం దాన్ని కదలలేము. సి జస్ట్ లైక్ అర్జున్ అంటారు, చంచలహి మన కృష్ణ, మనసు అనేది చంచలంగా ఉంటుంది, కానీ ఆత్మ అనేది అచంచలం, చంచలంగా ఉండదు. ఆత్మ అనేది ఇక్కడ నుంచి అక్కడ, ఇక్కడ నుంచి అక్కడ వెళుతుంది, కానీ అది ఎప్పుడు వెళ్ళాలనుకుంటే వెళుతుంది, మనం దాన్ని మూవ్ చేయలేము. సి 14th చాప్టర్ భగవద్గీతలో భగవంతుడు అంటారు, ఎవరైతే సాత్విక గుణాల్లో ఉంటారు వాళ్ళు పై లోకానికి వెళ్తారు, ఎవరైతే రాజసిక్ గుణాల్లో ఉంటారు వారు ఈ లోకంలో ఉండిపోతారు, ఎవరైతే తామసిక్ గుణాలు కలిగి ఉంటారో వాళ్ళు కింద అదో గచ్చింది తామస వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, కింద లోకాలకి వెళ్ళిపోతారు. దాని అర్థము ఆత్మ అనేది ప్రయాణం చేస్తుంది, కింద లోకాలు పై లోకాలు ఇక్కడక్కడ తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్పేశారు ఇమ్మూవేబుల్, అచంచలం. సో ఎందుకు వాళ్ళు అచంచలం అనేది చెప్తున్నారు అంటే దాన్ని మనం కదలించలేము, అది ఎప్పుడు కదలాలనుకుంటేనే కదులుతుంది. అయితే ఇప్పుడు వెంటనే మనకు ఒక ప్రశ్న రావచ్చు, మీరు ఎలా అంటున్నారు కానీ యమరాజ్ అయితే ఆత్మని తీసుకుని వెళ్ళిపోతారు కదా, అప్పుడు యమరాజ్ ఎలా ఆత్మని తీసుకుంటారు? ఆత్మ చెప్పేస్తుందేమో నేను వెళ్ళను, ఈ శరీరం వదిలేసి వెళ్ళను, అప్పుడు ఏం చేస్తారు? ఎలా యమరాజ్, యమపాష అనేది భౌతికం, యమపాష అనేది భౌతికం, ఆత్మ అనేది స్పిరిచువల్, ఆధ్యాత్మికం. సో ఈ భౌతిక విషయంతో ఆధ్యాత్మిక విషయంని పట్టుకోలేము. సో యమపాష అనేది ఆత్మని పట్టుకోలేదు, పాసిబులే లేదు. సో అందుకోసం యమపాష ఏం చేస్తుందంటే, ఈ యమపాష సూక్ష్మ శరీరంని పట్టుకుంటుంది. ఇందాక మీకు చెప్పాను రెండు రకాల శరీరం ఉంటుంది మనకి, సూక్ష్మ శరీరం ఉంటుంది, ఒకటి గ్రాస్ శరీరం, స్థూల శరీరం ఉంటుంది. ఈ స్థూల శరీరం అనేది భూమి, వాయు, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్తో తయారు చేసబడింది. సూక్ష్మ శరీరం అనేది అహంకారం, మనసు, బుద్ధితో తయారు చేసబడింది. సో ఈ సూక్ష్మ శరీరంని మాత్రం యమపాష పట్టుకుంటుంది, కానీ ఈ ఆత్మకి సూక్ష్మ శరీరం పట్ల చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. సో ఎప్పుడైతే సూక్ష్మ శరీరంని యమపాష పట్టుకుంటుంది, ఆత్మ కూడా దాని వెనక వెళ్ళిపోతుంది, ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మీకు సులభం, ఈజీగా అర్థమైనట్లు చెప్పాలంటే, నేను పాకిస్తాన్ ఇండియా T20 మ్యాచ్ వచ్చింది, చాలామందికి క్రికెట్ అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ దే డిడ్ నాట్ కీప్ ఇట్ ఆన్ సండే, మై థ్యాంక్స్ టు దెమ్, మై గ్రాటిట్యూడ్. సో మ్యాచ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మీరు ఊహించండి, ఎవరైనా మన ప్రసాద్ ప్రభు ఆ మ్యాచ్ చూస్తున్నారు, మ్యాచ్ చూస్తున్నారు, ఓకే ఇప్పుడు ఆ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరు బ్యాట్ చేశారండి? అదే, ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ సా ద మ్యాచ్. ఓకే ఓకే, సో ఫస్ట్ పాకిస్తాన్ బ్యాట్ చేశారు, మీరు ఇప్పుడు ఆ మూమెంట్లో ఉన్నారు, చాలా బాగుంది, సూపర్ స్టార్ట్ అయింది. ఆ నిమిషంలో మీ ఇంట్లో దొంగ వచ్చారు, దొంగ వచ్చి ఏం చేస్తారంటే ఆ టీవీని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్లోనే లేదు, ఎందుకంటే మీ మైండ్ టోటల్ టీవీ మీద ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ దొంగ టీవీని పట్టుకొని ఏ రూమ్లో వెళ్తున్నారు, మీరు జస్ట్ ఆ రూమ్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మీ ఐస్ ఎక్కడ ఉన్నాయి, టీవీ మీద ఉంది. సో ఇప్పుడు ఆ దొంగ టీవీని తీసుకువెళ్ళిపోయినా కూడా మీకు, మీరు అతని ఇంటి వరకు వెళ్ళిపోతారు, ఎందుకంటే మ్యాచ్ మాత్రం మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఇంటి వరకు వెళ్ళిపోతారు. సేమ్ థింగ్ ఇక్కడ అవుతుంది. ఆత్మకి సూక్ష్మ శరీరంతో చాలా అటాచ్మెంట్ ఉంది. ఎప్పుడైతే యమపాస సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళిపోతుంది, ఆత్మ వెనక వెళ్ళిపోతుంది. ఆత్మకు అర్థం అవ్వట్లేదు కూడా, నాకు ఎక్కడ తీసుకువెళ్తున్నాను, నేను ఏం చేస్తున్నాను, ఆ ఊహలోనే లేదు. నా సూక్ష్మ శరీరం నా శరీరం, నాది, ఇది నాది అనుకొని దాని వెనక వెళ్ళిపోతుంది. ఇది ఆ ప్రాసెస్. అందు గురించి అంటున్నారు, ఆత్మ అనేది ఇమ్మూవబుల్, దాన్ని అసలు ఎవరు ముట్టుకోలేరు, ఎవరు దాన్ని. దట్ ఈస్ వై మీరు చూడండి, యోగులకి ఆ శక్తి ఉంది. వాళ్ళకి ఎప్పుడు కావాలి అప్పుడు వాళ్ళ దేహాన్ని త్యాగం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆత్మలో ఆ శక్తి ఉంది. ఆత్మ డిసైడ్ చేయొచ్చు, ఈరోజు శరీరాన్ని వదలను అంటే వదలను, వదిలే వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతాను. చాలామంది ఋషులు మీరు చూడండి, సమాధిలో వెళ్ళిపోయినప్పుడు శరీరంకి ఇక్కడే వదిలి పై లోకాన్ని వెళ్ళి తిరిగి టూరిస్ట్ లాగా అంత ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేస్తారు శరీరంలో, ఎందుకంటే ఆ శక్తి ఉంది ఆత్మలో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆసక్తి, ఆ సూక్ష్మ శరీరం పట్ల ఎంత ఆసక్తి ఉందంటే దాన్ని వదలలేదు. సో ఎప్పుడైతే యమపాశలు ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళిపోతే ఆత్మ కూడా వెనక వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకి మాత్రం ఎవరు జరపలేరు, ఎవరు కదలలేరు, అదే కదలాలని అనుకుంటేనే కదులుతుంది. అందుగురించి ఇమ్మూవేబుల్ అని చెప్పేశారనమాట. సో ఇక్కడ భగవంతుడు ఆత్మ గురించి వేరే వేరే గుణాల గురించి చెప్తున్నారు, ఎలా అన్చేంజేబుల్, ఇమ్మూవేబుల్, ఎటర్నల్ అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాద్ ఏవం విదిత్వైనం నను సోచితం అర్హసి. ఇట్ ఇస్ సెడ్ దట్ ద సోల్ ఇస్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ సోల్ ని, ఆత్మని మనం చూడలేము, అది ఇన్విజిబుల్. అవ్యక్తం, యూ కెనాట్ సీ ఇట్. సో యూ కెనాట్ సీ ఇట్ అంటే అది ఎగ్జిస్ట్ అవ్వదు అనేది కాదు, అది ఉంది కానీ ఎంత చిన్నది అంటే మనం మన చర్మ చక్షులతో దాన్ని చూడలేము. జస్ట్ లైక్ ఇప్పుడు మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న ఆవాలు కూడా చూడాలంటే ఎంత కష్టమో, ఒక గ్లాసెస్ వేసుకొని చూడాలి. అలాంటప్పుడు ఆత్మని ఎలా చూడగలుగుతాం, ఆత్మని మాత్రము మన ఒక ఇంద్రియాలతో చూడలేము అని చెప్తున్నారు. ఇన్కన్సివేబుల్ అచింత్య. తర్వాత అంటున్నారు అవికార్యో ఇమ్యూటబుల్ అవికార్. వెర్ ఇస్ ద ట్రాన్స్లేషన్? అనుసోచిత్ అవికార్ అన్చేంజేబుల్ దాన్ని చే. సి అవికార్య ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, ఇందాక మీకు చెప్పాను శరీరంలో 6 మార్పులు వస్తాయి. శరీరం అనేది పుట్టుతుంది, పెరుగుతుంది, రీప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత జీర్ణిస్తుంది మెల్లమెల్లగా, మెయింటైన్ అవుతుంది, తర్వాత డిటోరియేట్ అవుతుంది, తర్వాత డిస్ట్రక్షన్, అది చనిపోతుంది. సో 6 మార్పులు మాత్రం శరీరంలో ఉంది, కానీ ఆత్మలో ఈ మార్పులు లేదు. అందుగురించి అవికార్యో వికార్, వికార్ అనేది రాదు, చేంజ్ అనేది ఆత్మలో రాదు అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు ఇదన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు ఎందుకు శరీరం గురించి బాధపడుతున్నావు అర్జున్ అని భగవంతుడు చెప్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అథాచైనం నిత్యజాతం నిత్యం వామన్యశే మృతాం తథాపి త్వం మహాబాహో నైనం సోచితమర్హసి. అమ్మయ్యా ఇప్పుడు కొంచెం చేంజ్ వచ్చింది. చాలా ఆదివారాల గురించి ఆత్మ 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 మాట్లాడి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, మేము నిద్రలో కూడా ఆత్మ ఆత్మ మాతాజీ, ఇప్పుడు టాపిక్ చేంజ్ చేయండి. కానీ నా చేతిలో ఏం లేదు, ఇలానే కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారు. ఇప్పుడు భగవంతుడు అంటున్నారు, సరే అర్జున్ పోన్లే, ఇలా అనుకుందాం, ఆత్మకి చావు అనేది ఉంది అని అనుకుందాం. ఆత్మకి సరే, ఇక్కడ అంటున్నారు, ఇఫ్ హౌ ఎవర్ యూ థింక్ దట్ ద సోల్ విల్ ఆల్వేస్ బీ బోర్న్ అండ్ డై ఫర్ ఎవర్, సరే నువ్వు ఎలా చెప్తే అలా ఒప్పుకుందాం, ఆత్మకి జన్మం ఉంటుంది, ఆత్మకి చావు అనేది ఉంటుంది. అలాంటప్పుడు కూడా నువ్వు బాధపడే అవసరం లేదు కదా. ఇప్పుడు చాలామంది చాలా రిలిజన్స్లో వాళ్ళు ఎలాంటి ఫిలాసఫీ చెప్తున్నారు, ఆత్మ కూడా శరీరంతో పాటు పుడుతుంది, శరీరం ఎప్పుడైతే చనిపోతుంది ఆత్మ కూడా చనిపోతుంది. సో పోన్లే అలా అనుకుందాం, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకోండి. సి ఎప్పుడైతే ఎవరితో అయినా మనం వాదిస్తే దాంట్లో ఒక న్యాయం ఉంటుంది. సి యు హావ్ వెన్ యూ ఆర్గ్యూ విత్ సంబడీ సమ్ టైమ్స్ మీరు వాళ్ళ మాటనే తీసుకొని వాళ్ళని డిఫీట్ చేయాలి. సో ఇప్పుడు ఎంతసేపు ఒప్పిస్తున్నారు ఆత్మకి చావు అనేది ఉండదు, ఆత్మకి ఇది ఉండదు, ఆత్మే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. ఇప్పుడు భగవంతుడు మొత్తం మీద సరే నువ్వు ఎలా చెప్తా అలా పోన్లే, ఆత్మకి చావు అనేది ఉంది, ఆత్మకి జన్మం అనేది ఉంది, అలాంటప్పుడు కూడా నువ్వు బాధపడే అవసరం లేదు కదా. ఎందుకంటే భీష్ముడు పుట్టాడు, తనతో పాటు తన ఆత్మ కూడా పుట్టింది, తర్వాత తను చనిపోతాడు, ఆత్మ కూడా చనిపోతుంది, తను లాస్ట్ వరకు అయితే నీతో ఫైటింగ్ చేస్తాడు, ఏ నిమిషం అయితే ఇంకా దేహాన్ని త్యాగం చేస్తాడు ఆ నిమిషం తను కూడా ఇంకా మర్చిపోతారు కదా, మట్టిలో కలిసిపోతాడు, మళ్ళీ ఎవరి కోసం బాధపడాలి. కొన్ని నీ లాజికే మాట్లాడదాం. ఇది చార్వక్ ఋషి తాలూకా లాజిక్. చార్వక్ ఋషి చాలా ఫేమస్ ఋషి. ఎందుకు ఫేమస్ అయ్యాడంటే తన ఈ ఫూలిష్ ఫిలాసఫీ గురించి తను ఒక శ్లోకం రాశాడు. తనలో తను అంటాడనమాట, రిణం ఘిత్వా, మీరు ఎప్పుడు ఘీ తాగాలి, ఘీ ఆరోగ్యం కోసం చాలా మంచిది. ఎంత మంచిదంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు చేసుకుని తాగాలి, కానీ ఘీ తాగాలి. ఎన్ని రోజులు బ్రతుకుంటే చక్కగా తినాలి, పడుకోవాలి, ఆనందంగా ఉండాలి, తర్వాత జన్మం అనేది ఉండదు, అందుగురించి మీరు బాధపడే అవసరం అనేది లేదు. అంటే ఎవరైనా చెప్పొచ్చు, అమ్మో అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చాలి కదా, అవసరం ఎందుకు, మీరు చనిపోతారు కదా, అలా డబ్బులు పోయాయి, మీకెందుకు, మీరు హ్యాపీగా ఉండండి. ఎంత చార్వకృషి ఇలా చెప్పారనమాట. ఇలాంటి ఫిలాసఫీ చెప్పిన వాళ్ళు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, ఇలాంటి ఫాలోకి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇది చాలా బాగుందండి, ఇలాంటి గురుగారు దొరికితే ఎంత చక్కగా చెప్తున్నారు బాబు, అందరి దగ్గర అప్పు తీసుకో, ఏం పర్వాలేదు, ఎలాగో చనిపోతా తను కూడా చనిపోతారు, డబ్బులు అనేది టెంపరీ కదా, ఆనందంగా ఉండు అని. సో ఇక్కడ భగవంతుడు పోండే, నువ్వు అలా అనుకో, ఆ చార్వక ఋషి ఎలా అనుకున్నారు అలానే అనుకోకుండా, వాళ్ళు చనిపోతారు అప్పుడు కూడా బాధపడే అవసరం లేదు కదా, ఎలాగో వాళ్ళు చనిపోతారు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ దుర్జన తోష న్యాయ. దుర్జన తోష న్యాయ అంటే ఎవరైతే మనతో వాదిస్తున్నారు వాళ్ళ పాయింట్ని పట్టుకోవాలి. దుర్జన్ అనే ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఎవరైతే మనతో వాదిస్తే వాళ్ళు మనకి దుర్జన్గానే కనిపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా వాళ్ళు మాత్రం దుర్జనులే. సో దుర్జన తోష న్యాయ అంటే తన పాయింట్ని పట్టుకొని మళ్ళీ తన్ని డిఫీట్ చేయాలి. స్మార్ట్, దిస్ ఇస్ వెరీ స్మార్ట్ లాజిక్. ఒకసారి ముల్లా నస్రుద్దీన్ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటే అప్పర్ బర్త్లో పడుకొని ఉన్నాడు. అప్పర్ బర్త్లో పడుకొని ఉంటే కింద ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చున్నారు. సో హస్బెండ్ వైఫ్తో అంటున్నాడు అనమాట, నాకు చిన్నప్పుడు నుంచి చాలా సరదా ఒకసారి ట్రైన్ తాలూకా చైన్ లాగ్దామని, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఒప్పుకోలేదు, నాకు ఇప్పుడు చాలా అంటే ఎవరు లేరు ఒకసారి లాగేద్దామని. సో భార్య చెప్తుంది అనమాట, అలా లాగకూడదండి, వాళ్ళు వచ్చేస్తారు అప్పుడు మనకి ఫైన్ అడుగుతారు. పోండి ఎంత అడుగుతారంటే చూడండి అక్కడ రాసి ఉంది 500 రూపీస్ ఫైన్. ఇప్పుడు 500 రూపీస్ ఫైన్ అడుగుతారు, మనం ఇబ్బంది పడిపోతాం. హస్బెండ్ అంటారు, ఎందుకు, నీ దగ్గర 300 ఉన్నాయి, నా దగ్గర 200 ఉన్నాయి, ఇచ్చేద్దాం. వైఫ్ అంటుంది, సరేనండి, ఫైన్ అడిగే వరకే బాగానే ఉంది, ఇచ్చేద్దాము. కానీ ఒకవేళ ఫైన్తో ఒప్పుకోలేదనుకోండి, కారణం లేకుంటే ఎందుకు చైన్ లాగారని మనకి జైల్లో పెట్టేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి. హస్బెండ్ చాలా తెలివైన వాడు, తను అంటాడు, ఎందుకు మనం భయపడాలి, పైన అప్పర్ బర్త్లో పడుకున్నాడు కదా ఈ ముసలాయన, చెప్దాం తినే చేస్తాడని చెప్పేద్దాం. భార్య చెప్పింది, ఈ లాజిక్ బాగుంది, చాలా సూపర్, అయితే లాగేయండి, మీరు ఎప్పుడో నుంచి అనుకున్నాడు కదా లాగండి. ఇద్దరు కలిసి లాగారు, ట్రైన్ ఆగిపోయింది, వచ్చాడు టీటీ వచ్చాడు, అంటే అడుగుతున్నారనమాట, ఎవరండి, ఎవరు లాగారండి అని చాలా కోపంతో అడుగుతున్నారు. వీళ్ళిద్దరు భయపడారు, వెంటనే చూపించారు పైన అండి తినేయండి. సో అప్పుడు తన్ని లేపారనమాట, బాబు నువ్వేనా లాగావు అని. సో తను వెంటనే చాలా గర్వంగా అన్నాడు, అవునండి, మళ్ళీ లాగాలి కదా, తప్పదు. ఎందుకండి, ఎందుకు లాగాలంటే, వీళ్ళు నా 500 రూపాయలు దొంగలించారు, కావాలంటే చూసుకోండి, ఆవిడ దగ్గర 300, ఈవిడ దగ్గర 200 ఉన్నాయి, నా డబ్బులు అంటే పడుకుని ఉన్న యాక్టింగ్ చేస్తున్నాడు అంత విన్నాడనమాట. సో వాళ్ళ డబ్బులు తీసేసుకుంటే లాగాలి కదండి అని చెప్తున్నాడు. సో లాజిక్, యూనో లాజిక్, ఇంటెలిజెంట్ పీపుల్ దే హ్యావ్ దర్ ఓన్ లాజిక్. సో భగవంతుడు అన్ని లాజిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పోన్లే నువ్వు అనుకున్నట్లే అనుకో, కానీ కూడా నువ్వు బాధపడే అవసరం అయితే లేదు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద భాష్యంలో అంటున్నారు, ఈ చాలామంది సైంటిస్టులు కొత్త కొత్త ఫిలాసఫీతో వస్తున్నారు, ఈ లైఫ్ అంటే ఒక కెమికల్ కాంబినేషన్, లైఫ్ అంటే అంత కెమికల్ నుంచి వచ్చింది. ఈ మధ్యకాలంలోనే కొత్త కొత్త న్యూస్ పేపర్స్లోని మ్యాగజైన్స్లో మీరు చూస్తారు, ఆర్టిఫిషియల్ లైఫ్ క్రియేటెడ్ అని పెడతారు. యాక్చువల్గా దానికి డీప్గా స్టడీ చేస్తే అసలు ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది క్రియేషన్ అవ్వలేదు, కానీ అందరికీ సైన్స్ గురించి అంతలాగా అవగాహనం లేదు, సో వాళ్ళ జస్ట్ ఆర్టిఫిషియల్ లైఫ్ ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఎవరైతే సైంటిస్టులు సైన్స్ పట్ల ఎంతో కొంత అవగాహన ఉంది, వాళ్ళు మొత్తం ఆర్టికల్ చదివితే వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది కాదు, డిఎన్ఏ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డిఎన్ఏని తీసుకొని దానిలో కొన్ని మోడిఫై చేసుకుని మళ్ళీ దాన్ని వాళ్ళు గ్రో చేశారు. సో దాంట్లో ఆర్టిఫిషియల్ లైఫ్ అనేది క్రియేట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే స్పిన్ డాక్టర్స్ అని కొంతమంది ఉన్నారు. స్పిన్ డాక్టర్స్ అంటే ఏదైనా మీడియాలో ప్రజెంట్ చేయాలంటే వాళ్ళు దాన్ని ఆర్నమెంటల్గా ప్రజెంట్ చేస్తారు, ఏదైతే నిజం కాదు. ఇప్పుడు పొలిటీషియన్స్, ప్రభు కిషోర్ ఎవరు పెట్టుకున్నారు, నితీష్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, నితీష్ కుమార్, యా నితీష్ కుమార్ ఏం చేశాడు, స్పిన్ డాక్టర్ పెట్టుకున్నాడు. స్పిన్ డాక్టర్ అంటే వాళ్ళు మన కోసం పబ్లిసిటీ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేదు, సింపుల్గా చేశారు, కానీ దాన్ని వాళ్ళు చాలా ఆర్నమెంటల్గా దాన్ని డెకరేట్ చేసి జనాల్లో ప్రెజెంట్ చేస్తారు, మీడియాలో దాన్ని ప్రెజెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సైంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్పిన్ డాక్టర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు ఆర్టిఫిషియల్ లైఫ్ క్రియేటెడ్, కానీ లోపల చూస్తే అసలు ఏమీ లేదు. ఎందుకంటే లైఫ్ అనేది క్రియేట్ చేయడానికి లేదు, అది భగవంతుడి చేతిలోనే ఉంది, ఎవరు లైఫ్ అనేది క్రియేట్ చేయలేదు. అండ్ కొన్ని అలా అలా ఆలోచిస్తే కూడా అది ఎంత చీప్గా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీ ప్రభుపాద అంటున్నారు, అయితే ఈ ప్రపంచంలో అంతా కెమికల్సేనా, ఇంకా ప్రేమం అభిమానం అలాంటి ఇంకా పదాలే లేదు. ఇప్పుడు ఏ తల్లి అయినా బాబుని ప్రేమిస్తే తన బాబు కోసం ఏడుస్తే మనం అప్పుడు ఏమనుకోవాలి, మేబీ ఆవిడ బ్రెయిన్లో కొంచెం కెమికల్ రియాక్షన్ అయింది, కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యింది, అందుకోసం ఆవిడ ఏడుస్తుంది. సో ఆ ప్రేమ అభిమానం అలాంటి ఇంకా పదాలు యూజ్ చేయడానికి లేదు. మనం అంతా కెమికల్ అని ఆ లెవెల్లో వచ్చేస్తే అసలు ఈ ప్రపంచం ఎంత డ్రైగా అనిపిస్తుంది. సో ఈ ఫిలాసఫీకి ఎవరైనా కన్విన్స్గా ఉన్నారా, ఆత్మ అనేది పుడుతుంది మళ్ళీ ఆత్మ అనేది చనిపోతుంది, అవునా కాదు? ఎవరైనా ఎనీబడీస్ కన్విన్స్? నోబడీస్ కన్విన్స్? థ్యాంక్ యూ. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ శ్లోక. సో భగవంతుడు అంటున్నారనమాట అర్జున్కి, పొన్ను నువ్వు అలా అనుకున్నా కూడా, అసలు చాలామంది బుద్ధిమంతులు మొత్తం గీత నుంచి ఈ శ్లోకమే తీసుకుంటారు. భగవంతుడు అన్నారండి ఇక్కడ, సోల్ ఈజ్ బోర్న్ అండ్ సోల్ డైజ్ అనేది, కానీ మనం అలా తీసుకోకూడదు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. జాతస్య హి ధ్రువా మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ అపారిహర్యేర్థే నాత్వం సోచితమర్హసి. వన్ హూ హెస్ టేకన్ హిస్ బర్త్ ఇస్ ష్యూర్ టు డై, అండ్ ఆఫ్టర్ డెత్ వన్ ఇస్ ష్యూర్ టు టేక్ బర్త్ అగైన్. దేర్ ఫోర్ ఇన్ ద అన్అవాయిడబుల్ డిశ్చార్జ్ ఆఫ్ యువర్ డ్యూటీ యూ షుడ్ నాట్ లామెంట్. భగవంతుడు అంటున్నారు అర్జున్తోని, ఎవరైతే జన్మించారు వాళ్ళు ఒకరోజు చనిపోతారు, ఎవరైతే చనిపోతారో వాళ్ళు తప్పకుండా ఇంకొకసారి జన్మం తీసుకుంటారు, అయితే దీనిలో బాధపడే అవసరం అయితే లేదు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. అవ్యక్తాదిని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాని ఏవా తత్ర కా పరిదేవనా. అంటున్నారు ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ ఆర్ అన్మానిఫెస్ట్ ఇన్ దర్ బిగినింగ్, మానిఫెస్ట్ ఇన్ దర్ ఇంటరిమ్ స్టేట్, అండ్ అన్మానిఫెస్ట్ అగైన్ వెన్ ఎన్హిలేటెడ్. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ లామెంటేషన్? ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అసలు అది ముందు మనకి కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ కొన్న తర్వాత కనిపించదు, అయితే దానికోసం ఎందుకు బాధపడాలి? సి సరళంగా మీకు చెప్పాలంటే, ఒకసారి ఒక సాధు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు, చక్కగా నది తటం దగ్గర చక్క నీళ్ళిలా ప్రవాహం చాలా బాగుంది, అంత వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు ఆ నిమిషం తను ఏం చూశారంటే ఒక తాడు నీళ్ళలో ఇలా తేలుతూ తన దగ్గరికి వచ్చింది. తను అనుకున్నాడు పోనీ ఈ తాడు తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఒక్కొక్కసారి అడవిలో వెళ్ళినప్పుడు కొన్ని ఏదైనా కర్రలు పట్టుకొని రావాలి, ఏదైనా తాడు ఉంటే కట్టగలుగుతాం కదా, ఇది చాలా బాగుందని. సో తను తన తీరం దగ్గరే ఉన్నాడు, అండ్ తన చేతి నీళ్ళు వేసి ఆ తాడుని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నది తల్లి ఒక ప్రవాహం ఎలా ఉందంటే ఆ తాడు ఇంకా కొంచెం దూరంకి వెళ్ళిపోయింది. అతను ఇంకా ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపు తర్వాత ఇంకా అది కనిపించట్లేదు. ఇతను ఇంకా ఏడవడం మొదలుపెట్టాడు, అయ్యో ఆ పట్టుకుంటే అయిపోయేది, అసలు ఇంతవరకు వచ్చేసింది. అప్పుడు వాళ్ళ శిష్యుడు వచ్చి చెప్తున్నాడనమాట, దేని గురించి మీరు బాధపడుతున్నారంటే ఆ తాడు. సో అప్పుడు ఆ శిష్యుడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంతవరకు ఆ తాడు లేదు, ఉందా? లేదు. ఎక్కడో నుంచి వచ్చింది, అది మీకు దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ అది కనిపించట్లేదు, మళ్ళీ బాధ దేనికి? అసలు అది మీది కాదు, మీకు కొంతసేపు కోసం కనిపించింది, ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు, దానికోసం ఎందుకు బాధపడాలి? సో అలా మన జీవితంలో కూడా మనం అందరితో అటాచ్ అయిపోతాం, మన వైఫ్, మన పిల్లలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కానీ వాళ్ళు పర్మనెంట్గా లేరు. అసలు వాళ్ళకి మీ జీవితంతో సంబంధమే లేదు. వాళ్ళు కొంతసేపు కోసం మీకు కనిపిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, కానీ మనం దాంతో అటాచ్ అయిపోతాం. నా మాట వినలేదు, నేను చెప్తే వినట్లేదు, ఇలా చేయట్లేదు, అరే మీతో సంబంధమే లేదు, ఆ తాడులాగే ఉంది, ఇప్పుడు కనిపించారు, కొంచెం తర్వాత కనిపించదు. అలానే మీ యొక్క శరీరం కూడా, మీ ఆత్మ ఈ శరీరంని కొంతసేపు కోసం స్వీకరించింది, మళ్ళీ కొంతసేపు తర్వాత ఈ శరీరం అనేది వెళ్ళిపోతుంది. లాభం ఏంటి? దాని మీద అంతలాగా హోప్స్ పెట్టే లాభము ఏంటి? మీ భాషలో చెప్పాలంటే కొన్ని సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ చేస్తారు స్టార్స్, సో కాల్ స్టార్స్, అమితాబ్ బచ్చన్ పెద్ద హీరో పెట్టుకోండి, గెస్ట్ అపీరెన్స్ ఇస్తారు. గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా కూడా ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ చాలా ఇంటెలిజెంట్, ఏ హీరో అయితే దాంట్లో ఓన్లీ గెస్ట్ అపీరెన్స్ మాత్రమే కానీ పోస్టర్లో తన ఫోటో వేస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓహో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఈ మూవీలో. మొత్తం మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది, ఆహా అతను ఓన్లీ ఒక 2 మినిట్స్ కోసం హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మనం మాత్రం డబ్బులు పెట్టి ఖర్చు చేసి ఐనాక్స్కి వెళ్ళాము, ఎందుకంటే మనం అనుకున్నాం తను ఉంటాడు, కానీ తను మాత్రం ఓన్లీ గెస్ట్ అపియరెన్సే. గెస్ట్ అపియరెన్స్, సో దిస్ ఇస్ ఇల్యూజన్ కదా, వాళ్ళు మనకి మోసం చేశారు. గెస్ట్ అపియరెన్స్కి ఇంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఎవరైతే యాక్చువల్ హీరో హీరోయిన్, వాళ్ళు ఫోటో పెట్టేసి కింద లైన్ పెట్టేసుకోవాలి, అమితాబ్ బచ్చన్ కూడా 2 నిమిషాల కోసం అపియర్ అవుతాడు, కానీ గెస్ట్ అపియరెన్స్కి పెద్ద ఫోకస్ ఇస్తున్నారు. అలా మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్ మాత్రము ఊహించండి. యాక్చువల్గా ఆత్మ అనేకి ఎండ్ అనేది ఉండదు, బిగినింగ్ అనేది ఉండదు, కానీ ఒక ఎగ్జాంపుల్స్ కోసం అనుకోండి, మన లైఫ్ మేబీ 70 crore లైఫ్స్, లైఫ్ టైమ్స్, ఆర్ 70 crore ఇయర్స్, ఆర్ 1 lakh ఇయర్స్, ఆర్ 30,000 ఇయర్స్. సో ఇప్పుడు మన లైఫ్ అనుకోండి, మేబీ 30,000 crore టైం మనం పుట్టాము. ఎవ్రీ టైం మనకి డిఫరెంట్ బాడీస్ దొరుకుతున్నాయి. ఈ పర్టికులర్ శరీరం మనకి ఎన్ని రోజుల కోసం దొరికింది? 60 ఇయర్స్, 70 ఇయర్స్, 80, ఓకే 100 ఇయర్స్ ఓన్లీ, విల్ సాటిస్ఫై హిమ్ 100 ఇయర్స్. ఇప్పుడు ఈ 70 crore ఇయర్స్లో 100 ఇయర్స్ అంటే గెస్ట్ అపియరెన్సేనా? మళ్ళీ ఎందుకు దానికి అంత ఫోకస్? గెస్ట్ అపియరెన్సే కదా, కానీ ఎంత అటాచ్మెంట్! ఆ గెస్ట్ అపియరెన్స్ కోసం మనం మ్యాడ్ అయిపోతాం. నా అబ్బాయి, నా భర్త, నా పిల్లలు, బాబు మీది గెస్ట్ అపియరెన్సే, ఎగ్జిట్ అవ్వండి ఇంకా అని అటాచ్మెంట్ అయిపోతాం. ఒక సాధు కూర్చొని ఉన్నాడు, చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే చిలుక వచ్చింది. సో ఆ చిలుక వచ్చి ఆ సాధు పైనుంచి ఇలా ఒకసారి రౌండ్ వేసి ఎగిరి వెళ్ళిపోయింది. ఈ సాధు తపస్సులో ఉన్నాడు, కానీ ఈ చిలుకను చూసి ఆలోచిస్తున్నా అనమాట, ఈ చిలుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ జంగల్ లోపలికి వెళ్ళిపోతుందా, ఎంత చిన్నగా చిన్న సైజులో ఉంది, ఎంత అందంగా కనిపిస్తుంది, పొద్దునుంచి తినిందో లేదో ఏమో అని పోనీ, ఇక్కడ వెళ్తే ఏమైనా క్రూర పశువులు ఏదైనా దాన్ని తినేస్తాడేమో అని ఎన్ని రకాలుగా గంటసేపు ఆలోచించాడు. తర్వాత అనుకున్నాడు, అయ్యో ఎంతసేపు వచ్చింది, జస్ట్ 1 నిమిషం వచ్చి ఎగిరి వెళ్ళిపోయింది, కానీ దానికోసం ఎన్ని సవాళ్ళకి ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు అన్నమాట. సో అలా మన జీవితం కూడా, మన ఆత్మ ఏదైతే ఈ శరీరంని స్వీకరించింది, చాలా చాలా షార్ట్ టైం కోసం, అంత ఎక్కువ ఆలోచించే అవసరము లేదు. మనం దేని గురించి ఆలోచించాలి? మన పర్మనెంట్ లైఫ్ కోసం ఆలోచించాలి. మన జీవిత తాలూకా గమ్యము, భగవద్ధామం నుంచి మనం వచ్చాము, ఒరిజినల్గా వైకుంఠ లోకాన్ని నుంచి మనము వచ్చాము, మళ్ళీ తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి. ఆ లోకం నుంచి వచ్చాము, ఆ లోకానికి వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ ఉన్న టైంలో ఎన్నెన్నో శరీరాన్ని స్వీకరిస్తున్నాము, వదిలేస్తున్నాము, స్వీకరిస్తున్నాము, వదిలేస్తున్నాము, దానికి అంత గంభీరంగా పట్టించే అవసరం మనకి లేదు. ఇక్కడ ఇదే పాయింట్ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ముందు కనిపించారు, తర్వాత కనిపించదు, ఈ మధ్యకాలంలో ఇంత అటాచ్మెంట్ ఎందుకు అని చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథేవ చన్యాం, ఆశ్చర్యవచ్చైనమన్యా శృణోతి, శ్రుత్వాపి ఏనం వేదన చేవ కశ్చేత్. భగవంతుడు అంటున్నారు, ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ ఆత్మ గురించి. ఎవరైతే ఆత్మ వైపు చూస్తారు, ఎవరైతే ఆత్మని అర్థం చేసుకున్నారో వాళ్ళ నోటి నుంచి ఇదే పదం వచ్చింది, ఆశ్చర్య. ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆత్మ అని చెప్తున్నారు. సమ్ లుక్ ఆన్ ద సోల్ ఇస్ అమేజింగ్ చూస్తున్నారు, వావ్. సమ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అమేజింగ్, ఎంత. సమ్ హియర్ ఆఫ్ ఇట్ యాజ్ అమేజింగ్, అండ్ వైల్ అదర్స్ ఈవెన్ ఆఫ్టర్ హియరింగ్ కెనాట్ అండర్స్టాండ్. ఈ ఆత్మని అర్థం చేసుకోలేరు, ఎంత ఆశ్చర్యంగా ఉందన్నమాట. సి, ఈ భౌతిక ప్రపంచంలో చాలా వస్తువులు చూసి మనం ఆశ్చర్యపడతాము. ఈవెన్ ఫర్ నార్మల్ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ఓ తాజ్మహల్ అయినా, ఈ పీసా టవర్ అయినా, చూసిన వెంటనే మనం ఫోటో తీసుకుంటాం, లేదంటే సెల్ఫీ తీసుకుంటాము, ఎంత బాగుంది, ఎంత ఆశ్చర్యంగా. ఈవెన్ ఒక శరీరం చూస్తే భగవంతుడు ఎంత అమేజింగ్గా దాన్ని తయారు చేశారు. ఈ మొత్తం భూప్రపంచంలో మీలాంటి సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఉండదు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఆశ్చర్యం. ఎలాంటి క్రియేషన్ అసలు! ఎవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక 10, 20, 30 పెయింటింగ్స్ చేస్తే ఏదో ఒక సిమిలారిటీ వచ్చేస్తుంది. కానీ ఈ భూప్రపంచంలో చూడండి, లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్, కానీ ఎవరు ముక్కు సేమ్గా ఉండదు, ఫేస్ సేమ్గా ఉండదు, ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సేమ్గా ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనం ఆశ్చర్యపోతున్నాం. కానీ భగవంతుడు అంటున్నారు, అన్నిటికైనా ఆశ్చర్యమైన విషయం ఆత్మ. ఆశ్చర్యంగా అద్భుతమైనది ఆత్మ అనేది. ఆత్మలో చాలా పవర్స్ ఉన్నాయి, ఆత్మలో చాలా శక్తి ఉంది, ఆత్మలో చాలా గుణాలు ఉన్నాయి. ఆత్మ ఆధ్యాత్మికం, ఆత్మ మెటీరియల్ కాదు, భౌతికం కాదు, ఆత్మ ఇస్ స్పిరిచువల్ అన్నమాట. సో ఇలాంటి ఆత్మ గురించి చాలామంది వినినప్పుడు ఆశ్చర్యపోతున్నారు అని భగవంతుడు అంటున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. దేహి నిత్యం అవధ్యోయం, దేహి సర్వస్య భారత, తస్మాత్ సర్వాణి భూతాని నాత్వం సోచితం అర్హసి. ఓ డిసెండెంట్ ఆఫ్ భారత్, హీ హూ డ్వెల్స్ ఇన్ ద బాడీ కెన్ నెవర్ బి స్లేన్, దేర్ ఫోర్ యు నీడ్ నాట్ గ్రీవ్ ఫర్ ఎనీ లివింగ్ బీయింగ్. మళ్ళీ అదే అంటున్నారు, ఏదైతే ఈ శరీరంలో నివసిస్తుంది అంటే ఆత్మ, దానికి చావు అనేది లేదు, దాన్ని వధించలేము. ఎందుకు ఈ వర్డ్ వధిం అవధ్యో అని చెప్తున్నారు? ఎందుకంటే ఎల్లప్పుడూ అర్జున్ మైండ్లో ఒకే మాట ఉంది, నేను భీష్ముడిని ద్రోణని వధించను. సో ఇక్కడ భగవంతుడు మళ్ళీ ఆ పదాన్ని వాడుతున్నారు, అవధ్యో. వాళ్ళు అవధ్యో, వాళ్ళని నువ్వు వధించలేవు, ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఒక శరీరంలో ఉన్న ఆత్మ అనేది ఎల్లప్పుడు అలానే ఉంటుంది, వాళ్ళకి నువ్వు వధం చేయలేవు అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. స్వధర్మాం అపీచ వీక్ష్యాం నావికంపితుమ అర్హసి ధర్మ్యాధి యుద్ధ శ్రేయో న్యాక్షత్రియస్య నా విద్యతే. ఇప్పుడు భగవంతుడు అర్జున్కి గుర్తు చేస్తున్నారు, అసలు నువ్వు ఒక క్షత్రియుడు, ఒక క్షత్రియ తాలూకు ధర్మం ఏంటి, నీ తాలూకు డ్యూటీ ఏంటి, క్షత్రియ ధర్మం తాలూకు డ్యూటీ ఏంటి? ఎప్పుడైతే ఎక్కడైతే అధర్మం అవుతుంది, జనాల్ని అక్కడి నుంచి కాపాడాలి, వాళ్ళని రక్షించాలి, ఇది నీ క్షత్రియ డ్యూటీ, నీ స్వధర్మం అదే. సో ఈ స్వధర్మం నుంచి నువ్వు ఎలా పారిపోతావు? You should know that there is no better engagement for you than fighting on religious principle, and so there is no need for hesitation. Enduku nika sankocham enduku, idi nee swadharmam. So ikkada chaala important point bhagavanthu mention chestunnaru, swadharmam. Aithe prathi oka jeevitaluka swadharmam untundi. ఈ స్వధర్మం గురించి చెప్పాలంటే మీ అందరికీ వర్ణాశ్రమం గురించి చెప్పాలి. వర్ణాశ్రమం అంటే ఏంటి? వర్ణ అండ్ ఆశ్రమం. వర్ణ అంటే కలర్, క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్. వర్ణ అంటే చాలామంది అనుకుంటున్నారు క్యాస్ట్ సిస్టమ్ అంటే ఎలా అంటే, బ్రాహ్మణ్ ఇంట్లో పుట్టిన అబ్బాయి బ్రాహ్మణు, క్షత్రియ ఇంట్లో పుట్టిన పర్సన్ క్షత్రియుడు. కానీ భగవంతుడు అలాంటి వర్ణాశ్రమం గురించి మాట్లాడలేదు. వర్ణ ఆశ్రమం అంటే, వర్ణ అంటే కలర్ ఆఫ్ యువర్ నేచర్, మీ స్వభావం ఎలా ఉంది, మీ యొక్క ప్రకృతి ఎలా ఉంది, అది మీ స్వధర్మం, అది మీ స్వధర్మం, దాన్ని మీరు సరిగ్గా పాటించాలి. సో నేను క్షత్రియుగా పుట్టాను కనుక నేను క్షత్రియుడు అనేది కాదు, నీ స్వభావం ఎలా ఉంది. అయితే మాకెలా తెలుస్తుందండి మా స్వధర్మం ఎలా ఉంది? అయితే నేను ఇప్పుడు 4 వర్ణాల గురించి మాట్లాడతాను, మీరే ఆలోచించండి, మీరు ఇక్కడ ఎక్కడ ఫిక్స్ అవుతారు? ఇప్పుడు చాలామంది ఒక నేచర్ ఎలా ఉంటుందంటే రీసెర్చ్ చేయాలి, ఇప్పుడు R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేసుకోవాలి, ఏదో చదువుకోవాలి, ఇంకా ముందుకి జ్ఞానం తీసుకోవాలి, ఇతరులకి ఆ జ్ఞానంని ఇవ్వాలి. సో అలాంటి స్వభావం ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు బ్రాహ్మణ్గా తెలియబడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలామంది డాక్టర్స్ ఉన్నారు, PhD చేసుకుంటారు, ఏదో MPhil ఏదో లిటరేచర్ చదువుతారు, ఈ చదువుతారు, అది చదువుతారు, అందరికీ జ్ఞానం ఇస్తారు, పుస్తకాలు అంటే చాలా ఇష్టము. వాళ్ళు ఆ స్వభావంలో ఉన్నారు, వాళ్ళ స్వధర్మం ఇదే బ్రాహ్మణ్. కానీ ఇప్పుడు ఈ డాక్టర్సు లాయర్సు వీళ్ళందరూ బ్రాహ్మణ్ వర్ణలో వస్తారు. మీరు అన్నోచ్చు ఇదేంటండి ఇలా చెప్తున్నారు, బ్రాహ్మణ్ అంటే మనం ఎలా ఊహిస్తున్నామంటే ఎవరైతే శాస్త్ర గురించి మాట్లాడతారో వాళ్ళే బ్రాహ్మణ్స్. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను, ఎవరైతే జ్ఞానం పెంపొందుకోవాలి, పెంచాలని వృత్తి పెట్టుకుంటారు, ఇలాంటి స్వభావం పెట్టుకుంటారు, వాళ్ళు బ్రాహ్మణాసు వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డాక్టర్స్ అయినా ఈ లాయర్స్ అయినా వాళ్ళ స్వధర్మాన్ని పాటించుకుంటా బిజినెస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు డాక్టర్స్, బిజినెస్ చేస్తున్నారు. చాలాసారి పేషెంట్స్కి ఆ మెడిసిన్ అవసరం లేదు కానీ రాస్తారు, ఎందుకంటే బిజినెస్ అవ్వాలి, భయపెడతారు. ఇప్పుడు మనం చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో చూస్తే ఆ పర్సన్ చిన్న నొప్పితో అడ్మిట్ అవుతాడు, నాకు ఇక్కడ నొప్పి ఉంది, బహుశా అది గ్యాస్ నొప్పి ఉండొచ్చు, కానీ వెంటనే వాళ్ళంటారు లేదు లేదు ఇదేదో సంథింగ్ సీరియస్గా ఉంది, దీనికి మీరు 3D ఎకో చేయాలి. ఒక డాక్టర్ 3D ఎకో చెప్తాడు, మళ్ళీ ఇంకొక డాక్టర్ వస్తాడు, ఆ 3D ఎకో సరిగ్గా అవ్వలేదు, ఇంకొకసారి ఎకో చేయండి, ఇది చేయండి, మీకేదో హార్ట్ బీట్ సరిగ్గా లేదు, ఇలా ఉంది, అలా ఉంది. అండ్ ఒకవేళ తను కొంచెం ఇంటెలిజెంట్గా సరే నన్ను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే లేదు నువ్వు వెంటనే మీకు సర్జరీ చేయాలి లేదంటే యాంజియోప్లాస్టీ చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ చెప్పారనుకోండి, నేను ఇంటికి వెళ్ళి ఒకసారి మా భార్యతో కన్సల్ట్ చేసి వస్తారంటే వెంటనే మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే వరకు కూడా గ్యారంటీ లేదండి అని చెప్పేస్తారు. వాళ్ళు భయపడి సరేనండి చేసేయండి, అంటే వాళ్ళకి ఏం కావాలి, దే వాంట్ మనీ అంతే. ఇప్పుడు అలా భయపెట్టేస్తే ఇంకా వాళ్ళు. సో ఇక్కడ ఏం చేశారు డాక్టర్స్, ఎక్కడ వస్తున్నారు, ఏ వర్ణంలో వస్తున్నారు, బ్రాహ్మణ్ వర్ణం, కానీ వాళ్ళు చేసింది వైశ్య పని, డబ్బులు సంపాదన. సో ఇది రాంగ్, ఇది స్వధర్మం కాదు. స్వధర్మం అనేది వాళ్ళు జనాల్ని కాపాడాలి, మంచి మాటలు చెప్పాలి, వాళ్ళని సరిగ్గా మార్గంలో తీసుకురావాలి, అది బ్రాహ్మణ్ తాలూకా కర్తవ్యం. సో ఆ రోజుల్లో పెన్సిలిన్ అని ఒక డ్రగ్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆవిష్కరించాడు. సో ఎప్పుడైతే ఈ పెన్సిల్ అనేది సక్సెస్ అయింది పెన్సిలిన్, వెంటనే చాలామంది తనకి అడుగుతున్నారనమాట, మాకు ఇవ్వండి ఫార్ములా, మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని. తను వెంటనే అందరికి సరే రండి 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 అందరినీ ఒకే సమయాన్ని పిలిచాడు, అక్కడ అందరు ప్రెస్ వాళ్ళని పిలిచాడు. ఆయన అందరి ముందు ఆ పెన్సిలిన్ని ఎలా తయారు చేశాడు సీక్రెట్ చెప్పేశాడు. సో అప్పుడు ఏమైపోయింది, అందరికీ తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. కనుక ఈరోజు మీరు పెన్సిలిన్ కొంటే చాలా చీప్ డ్రగ్, ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో తను బ్రాహ్మణ్గా ప్రవర్తించుకుంటా ఒక వైశ్యగా ప్రవర్తించి, మీరు ఎంత ఇస్తారండి 50,000, నో, మీరు ఎంత ఇస్తారు 1 lakh, నో, మీరు 2 lakhs, టేక్ ఇట్, అప్పుడు ఏమయ్యేది, అప్పుడు ఈ డ్రగ్ మనకి ఇంత సులభంగా అవైలబుల్ ఉండకపోవచ్చు. అప్పుడు ఓన్లీ రిచ్ పీపుల్ అది వాడగలుగుతారు, పూర్ పీపుల్కి అది యాక్సెస్సే ఉండదు. తను ఏం చేశాడు, తన స్వధర్మాన్ని పాటించాడు, తనకి ఆ నాలెడ్జ్ ఉంది, వెంటనే ఆ నాలెడ్జ్ జనాల్లో పెంచాడు. సో అది బ్రాహ్మణ్ తాలూకా కర్తవ్యం. సో ఒకవేళ మీ స్వభావం అలా ఉందంటే మీరు బ్రాహ్మణ్ కేటగిరీలో వస్తారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి ఏదైనా కంట్రోల్ చేయాలంటే చాలా ఇష్టం, డబ్బులు కొంచెం తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ అతను చెప్పిన మాట మీరు వింటే హ్యాపీ, నేను ఎలా చెప్తే అలానే చెయ్యాలండి, ఇక్కడ కాదు అక్కడ కూర్చోండి, అక్కడ కాదు అక్కడికి వెళ్ళండి, కంట్రోలింగ్ హ్యాబిట్, నేను ఎలా చెప్తే అలా అందరు ఫాలో అవ్వాలి, అది వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఏ విషయమైనా వాళ్ళ సెంటర్లో ఉండాలి, వాళ్ళు చెప్పినట్లు జరగాలి, ఏదైనా వాళ్ళ చుట్టే జరగాలి, అందరు వాళ్ళ మాటే వినాలి, ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్న వాళ్ళకి క్షత్రియ అని అంటారు. ఇప్పుడు కొంతమంది క్షత్రియ కాస్ట్లో పుట్టినా కూడా చిన్న బల్లి అయితే భయమే, మళ్ళీ ఏం క్షత్రియ, చిన్న కాక్రోచ్ అయితే లేడీసే కదా, జెంట్స్ కూడా నేను చూసి ఎగురుతారు బాత్రూంలో బల్లి బల్లి బల్లి. సో ఇది హెరిడిటరీ కాదు, మీ స్వభావం ఎలా ఉంది. సో ఇప్పుడు చాలామందికి కంట్రోలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం, చాలామంది బ్రాహ్మణ్ తాలూకా పిల్లలు ఉండొచ్చు కానీ వాళ్ళకి కంట్రోల్ చేయడం అంటే ఆ కమాండింగ్ డిమాండింగ్ పవర్ ఉందన్నమాట, అది క్షత్రియ జాతిలో ఉంటారు. ఇప్పుడు మనం చాలామంది పాలిటిక్స్లో ఉన్నారు, పాలిటీషియన్స్, వాళ్ళకి మనం క్షత్రియులు అంటాం, ఎందుకంటే వాళ్ళు అన్ని కంట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా ఏర్పాటైంది? దిస్ ఇస్ కాల్డ్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఇట్, సోషల్ కాంట్రాక్ట్ థియరీ? ఇఫ్ యూ హెవ్ నాట్ హర్డ్ అబౌట్ ఇట్, ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్, ఇట్స్ నాట్ మై మిస్టేక్ బికాస్ యూ డోంట్ నో. సి ఇన్ దోస్ డేస్, పూర్వకాలంలో దేర్ యూస్ టు బి when they were nomadic people. Nomadic people అంటే వాళ్ళకి ఇల్లు అనేది ఉండదు. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. ఆర్లీ మ్యాన్స్ గురించి మీరు హిస్టరీలో విని ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ, సోషల్లో వస్తుంది కదా తిరిగేవారు. ఆ తిరిగినప్పుడు ఏమైందంటే, రాత్రి వేళ ఒకవేళ అందరు పడుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ జంగల్లో ఉన్న, ఆ అడవిలో ఉన్న క్రూర పశువులు వచ్చి ఎవరికో పట్టుకొని వెళ్ళిపోతారు, తినేస్తారు, చంపేస్తారు. సో వాళ్ళు ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు ఆ మొత్తం ట్రైబ్లో, ఆ మొత్తం గిరిజనులో కొంతమందికి ఉండమంటారు రాత్రి. ఒక 2 పీపుల్, ఓ 3 పీపుల్, మీరు రాత్రి అంతా కాపీ కాసుకోండి, మాకు చూసుకోండి, మేమందరూ పడుకుంటాం. సో ఇప్పుడు రాత్రి అంతా వాళ్ళు పడుకుంటారు, వీళ్ళు ముగ్గురు చూసుకుంటూ ఉంటారు ఎవరికి ఏం అవ్వలేదు అని. మళ్ళీ పొద్దున లేచిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? అడవి లోపలికి, పువ్వులు పండ్లు తింపడానికి, తీసుకోవడానికి. ఇప్పుడు వీళ్ళకి నిద్ర వస్తుంది, ఎందుకంటే రాత్రి అంతా వాళ్ళు కాపీ వేశారు. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి, మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మేము వెళ్ళలేము, కానీ మాకు ఆకలేసింది. అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు, సరే అయితే మీరు రాత్రి అంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము మీకోసము అడవి లోపల నుంచి పువ్వులు పండ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాము. దట్ ఈస్ అ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. అక్కడ నుంచి ట్యాక్స్ అనేది మొదలైంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ట్యాక్స్ ఇస్తున్నాం. మనం గవర్నమెంట్ చెప్తున్నాం, మా డిఫెన్స్ మీరు చూసుకోండి, మాకు రోడ్లు మీరు చూసుకోండి, మాకు ఇది మీరు చూసుకోండి, మేము మీకు ఏం చేస్తాం, మేము కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి మీకు ట్యాక్స్ ఇస్తాం. సో ఇలా ఈ యొక్క అరేంజ్మెంటు మొదలైంది. సో ఎవరికైతే కొంచెం బలం ఎక్కువ, మంచి పెద్ద శరీరం ఉంది, ఓకే మేము డిఫెండ్ చేస్తాం, మేము చూసుకుంటాం, వాళ్ళు మెల్లమెల్లగా రాజాగా చెప్పబడారు, రాజాగా వాళ్ళు నియుక్తించారు, తిను మన రాజా మన్ని రక్షిస్తున్నాడు. సో మెల్లమెల్లగా ఆ రాజా ఇంకా 2 ముగ్గురిని పెట్టుకున్నాడు. రాజు ఇంత 2 ముగ్గురిని పెట్టుకొని అలా మెల్లమెల్లగా పరిపాలించడం మొదలుపెట్టారు. సో పరిపాలించిన తర్వాత ఏం చేశారు, కొన్ని పాలసీస్ తయారు చేశారు. పాలసీ ఇలా మీరు పాటించాలండి, ఈ నియమాల్ని మీరు పాటించాలి. పాలసీ నుంచి మెల్లమెల్లగా వర్డ్ ఏమైంది, పాలిటీ. పాలిటీ నుంచి పాలిటిక్స్. ఇప్పుడు మనం దాన్ని వర్డ్ ఇస్తున్నాం, పాలిటిక్స్. పాలిటిక్స్ ఏంటంటే పాలసీని పాటించాలి, పాలసీని ఫాలో చేయాలి. సో ఇలా ఎవరైతే ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు, రోడ్ మీద గొడవ అవుతున్నారు, ఎవరెవరితో కారు యాక్సిడెంట్ చేశారు, మనకు దాంతో సంబంధం లేదు కానీ మనం ఆగుతాం, ఉండండి ఇలా కాదండి, మీరు ఫస్ట్ డబ్బులు ఇచ్చేయాలి, మీరు ఇలా చేయాలి, వెళ్ళి ఎవరిదైనా సార్ట్అవుట్ చేయాలంటే చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళు ఏంటి, క్షత్రియ గుణ కలిగి ఉన్నారు. సో ఇది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే, చాలామంది అనుకుంటారు ఆ రోజుల్లో ఉందండి బ్రాహ్మణ్ క్షత్రియ వైశ్య శుద్ర, ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఉంది, దానికి పేరు డిఫరెంట్గా ఉంది తప్ప ఇప్పుడు కూడా ఉంది, కానీ అది జన్మంతో కాదు, మీ గుణాలతోనే. సో క్షత్రియ అయింది, బ్రాహ్మణ్ అయింది, ఇప్పుడు కొంతమంది వైశ్య. డబ్బు డబ్బు డబ్బు, వాళ్ళ జీవితం అంతా డబ్బు, డబ్బుకి కేంద్రీకరించి బ్రతుకుతారు. వాళ్ళని మీరు ఒక దెబ్బ కొట్టండి పర్వాలేదు, తర్వాత 100 రూపాయలు ఇస్తే మర్చిపోతారు, డబ్బులు కావాలండి డబ్బు. మీరు ఇన్సల్ట్ చేసినా పర్వాలేదు, మీరు ఏం చెప్పినా నా డబ్బులు. వాళ్ళకి డబ్బుల మీద చాలా ఎక్కువ మోహం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటారు, వైశ్యాస్. వైశ్యాస్ వైశ్యాస్ చాలా ఎక్స్పర్ట్, ఎక్కడ ఎలా డబ్బులు సంపాదించాలి. ఎస్పెషలీ ద మార్వాడి అండ్ గుజరాతీ పీపుల్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ఎర్నింగ్ మనీ. ఒక గుజరాతీ అతను ఫ్లైట్లో ఉన్నాడు, ఫ్లైట్లో వెళ్ళిపోతూ ఉంటే చాలా లాంగ్ హాల్ ఫ్లైట్ అన్నమాట. సో ఆ లాంగ్ హాల్ ఫ్లైట్లో బోర్ అయిపోతున్నారు. పక్కనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. సో ఆ సైంటిస్ట్ కూడా చాలా బోరింగ్గా ఉంది. సో ఆ సైంటిస్ట్ వెంటనే ఈ గుజరాతీ అతనితో అన్నాడనమాట, నాకు చాలా బోరుగా ఉంది, మన ఇద్దరు ఒక గేమ్ ఆడదాం. సరే ఏంటా గేము, నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు నాకు ప్రశ్న అడుగు. సో నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పలేకపోతే నువ్వు నాకు 50 రూపాయలు ఇవ్వాలి. నువ్వు నాకు ప్రశ్న అడుగు, నేను ఒక గొప్ప సైంటిస్ట్ని, నేను నీ ప్రశ్నానికి జవాబం ఇవ్వలేకపోతే నేను నీకు 5000 రూపాయలు ఇస్తాను. సో ఈ గుజరాతీ ఆయన అన్నాడు, సరే నండి బాగుంది, ఫస్ట్ మీరు అడగండి. సో అతను వెంటనే అడుగుతాడనమాట. అతను అంటాడు, ఈ ఎర్త్కి అండ్ సన్కి మధ్యన డిఫరెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత ఉంది? ఇప్పుడు తిన గుజరాతీ బనియా ఫెలో, తనకి ఏమీ తెలియదు బిజినెస్ తప్ప, ఇలాంటి ఎప్పుడు 10th క్లాస్ కూడా చదవలేదు. వెంటనే 50 రూపాయలు తీసి ఇచ్చేస్తాడండి, నాకు తెలియదండి ఆర్త్కి సన్కి ఎంత డిస్టెన్స్ ఉంది నాకు తెలియదు. ఇప్పుడు ఆ సైంటిస్ట్ అడుగుతాడనమాట, సరే మీరు అడగండి నాకు ప్రశ్న అని. ఇప్పుడు ఈ గుజరాతీ ఆయన అడుగుతాడనమాట, మీరు ఆ ఒక పశు ఉన్నాడండి, ఆ పశువు గురించి మీరు చెప్పాలి, తన ఒక క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉందంటే కొండ ఎక్కినప్పుడు ఆ పశువుకి 2 కాళ్ళు ఉంటాయన్నమాట. ఆ జంతువుకి కొండ ఎక్కినప్పుడు ఆ జంతువుకి 2 కాళ్ళు ఉంటాయన్నమాట, కానీ కొండ నుంచి దిగినప్పటికి 3 కాళ్ళు అయిపోతాయి. సో అలాంటి జంతు పేరు చెప్పండి. సో దీన్ని ఆశ్చర్యపోతాడనమాట, ఇలాంటి జంతువు గురించి ఎప్పుడు వినలేదు నేను, ఎన్ని పుస్తకాలు చదివాను, ఎన్ని చదివాను. సో అతను మొత్తం అంతా ఇంకొకసారి చూస్తాడు అంత, కానీ అర్థం అవ్వట్లేదు అనమాట. మొత్తం మీద ఇంకా విసుకొచ్చేసి సారీ అని, నాకు అసలు తెలియదు, ఇదిగోండి మీ 5000 రూపాయలు. వెంటనే ఇది 5000 రూపాయలు తీసుకుని తను మళ్ళీ పడుకుంటాడు. సో ఆ సైంటిస్ట్ లేపుతారు, సార్ ఇదేంటి సార్, మీరు జవాబు చెప్పండి సార్ ఫస్ట్. అతను వెంటనే 50 రూపాయలు తీసి చెప్తాడు, నాకు కూడా తెలియదు జవాబు, ఇదిగోండి మీ 50 రూపాయలు, నాకు తెలియదు. సో గుజరాతీ వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ఎక్కడ ఏదైనా చేసేసుకుంటారు, ఇంకా హ్యాపీ, ప్రాబ్లం లేదు. సో అలాంటి మెంటాలిటీ వాళ్ళకి ఏమంటారు, వైశ్యాస్. వాళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా డబ్బు సంపాదించేస్తారు. ఇప్పుడు ఫోర్త్ కేటగిరీ శూద్ర అంటారు. యాక్చువల్గా శూద్ర అంటే ఎవరు, ఎవరైతే మీ మీద జాలి వేసి అయ్యో పాపం తిను చేయలేకపోతున్నాడు నేను సాయం చేస్తాను, అయ్యో పాపం తిను ఎండలో నడవలేకపోతున్నాడు తినికి ఒక చప్పలు తయారు చేస్తాను చప్పలు కుడతాను అని మన మీద జాలి వేసి మనకి సేవాన్ని అందించే వాళ్ళకి శూద్ర అంట. ఇప్పుడు దాని డెఫినేషన్ మారిపోయింది, ఎవరికి చూసి మనకి జాలి వేస్తుంది వాళ్ళు శూద్ర. సో ఇలా ఉన్నాయి ఈ సొసైటీలో 4 డివిజన్స్, క్షత్రియ, బ్రాహ్మణ్, వైశ్య, శూద్ర. సో ఇప్పుడు వీళ్ళందరి స్వధర్మం ఏంటి, ఆ స్వధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఇప్పుడు బ్రాహ్మణ్ తన స్వధర్మాన్ని పాటించకపోతే, ఒకవేళ డాక్టర్స్ అనుకున్నారనుకోండి, డాక్టర్ పనిచేసి లాభం ఏంటి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాను, బాగా డబ్బులు సంపాదిస్తాను, సిలికాన్ వ్యాలీ వెళ్ళిపోతాను, అప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం, మనకి జలుబైనా జ్వరమైనా ఎవరి దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు క్షత్రియాలు వాళ్ళు పని మానేస్తారనుకోండి, మేమెందుకు అందరిని రక్షించాలి, మాకు అవసరం ఏంటి, అప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం, ఎవరు మనని ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు, ఇంకా వాళ్ళు స్కామ్స్ చేసినా ఏం చేసినా కనీసం ఎవరో ఉన్నారు, మీకు నాకు టైం లేదు కదా ఆ పని చేయాలంటే, ఎవరో ఒకరు చెయ్యాలి ఆ పని. ఇప్పుడు వైశ్యాలు కూడా డబ్బులు సంపాదించడం మానేస్తే మనకి టెంపుల్ కోసం డొనేషన్స్ ఎవరు ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ శూద్రాలు మానేస్తే, ఇప్పుడు చూడండి అమెరికాలో శూద్ర క్లాస్ అనేదే లేదు, లుప్తమైపోయింది, అసలు అక్కడ శూద్రం అనేది ఎవరు లేరు. కరోడ్పతి వాళ్ళు కూడా తలుపు వేసుకొని వాళ్ళే గిన్నెలు కడిగేస్తారు, సర్వెంట్స్ ఉండరు. ఇలాంటి సౌకర్యాలు భారతదేశంలోనే డ్రైవర్ ఉంటారు, కుక్ ఉంటారు, సర్వెంట్ ఉంటారు, అన్ని రకాలుగా, కానీ అక్కడ లేదు, విదేశంలో లేదు. ఎంత రిచ్ పర్సన్ అయినా తన బాత్రూమ్ తనే కడగాలి, తన గిన్నెలు తనే కడగాలి, తన బట్టలు తనే కడగాలి, శూద్ర క్లాస్ అనేదే లేదు అక్కడ. సో చూడండి ఇక్కడ శూద్ర, ఇక్కడ ఇండియాలో అన్ని రకాల ఆ 4 కాస్ట్ కనిపిస్తున్నాయి కనుక అందరు చాలా కంఫర్ట్గా బ్రతకగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ స్వధర్మాన్ని పాటిస్తేనే ఈ సొసైటీలో అంతా సరిగ్గా జరుగుతుంది. సో భగవంతుడు ఇక్కడ సింపుల్గా అర్జున్ కడుతున్నారు, నీ స్వధర్మం ఏంటి, నువ్వు క్షత్రియుడు, నువ్వు ఎందుకు నీ ధర్మాన్ని మార్చాలనుకుంటున్నాను. అర్జున్ ఏమన్నాడు, నేను భిక్ష చేస్తాను. సో భగవంతుడు అంటున్నాడు అలా ఎలా అవుతుంది, నీ ధర్మము క్షత్రియ ధర్మము, దుర్యోధన్ అధర్మం చేస్తున్నాడు, నువ్వు ఇప్పుడు రక్షించకపోతే ఏమవుతుంది, ప్రతి ఇంట్లో ఒక దుర్యోధన్ పుడతాడు. ఇప్పుడు ధర్మాన్ని రక్షించకపోతే కదా ఇప్పుడు మనం న్యూస్ పేపర్స్లో ఎన్ని ఆర్టికల్ చూస్తాము, రేపు ఇది అది ఎందుకు అవుతున్నాయి, ఎందుకు అధర్మం. సో భగవంతుడు అంటున్నారు అర్జున్కి, ఇది నీ కర్తవ్యం, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ, క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించాలి. సో క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు యుద్ధంలో పాల్గొన్నా, ఎవరికి చంపినా దీంట్లో పాపం అనేది లేదు. సో మనం స్పిరిచువల్ లైఫ్లో ముందుకెళ్ళాలంటే మన స్వధర్మాన్ని మనం పాటించాలి. అయితే ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, నాకు ఎలా తెలుస్తుందండి నా స్వధర్మము, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, ఒక్కొక్కసారి నాకు ఇలా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నాకు అలా అనిపిస్తుంది. అందుకోసం గురువులు ఉన్నారు, గురువుల దగ్గర మన రోల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, నా స్వధర్మం ఏంటి. ఎందుకంటే స్వధర్మం మారుతూ ఉంటుంది, నిమిషానికి మారిపోవచ్చు, కొన్ని సంవత్సరాలకి స్వధర్మం మారిపోవచ్చు. ప్రస్తుతం మీ స్వధర్మం మీ అమ్మాయి పెళ్లి చేపించాలి, అది మీ స్వధర్మం. కానీ ఎప్పుడైతే మీ అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మీ స్వధర్మం భక్తి చేయాలి. మీ అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా టెంపుల్కి రారు, భక్తి చెయ్యరు, జపం చెయ్యరు. నాకు వచ్చి అడగొచ్చు, మాతాజీ మీరు అప్పుడు చెప్పారు కదా 2 ఇయర్స్ బ్యాక్ నా స్వధర్మం నా అమ్మాయిని చూసుకోవడం, నేను అది చేసుకుంటున్నాను. అది 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మీ స్వధర్మం భక్తి చేయాలి. సో స్వధర్మం అనేది మారుతూ ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఎలా ఎవరు గైడ్ చేస్తారు, ఎవరు గైడ్ చేస్తారు నా స్వధర్మం ఇప్పుడు ఏంటి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి. సో మనకి జ్ఞానం ఉండొచ్చు, అర్జున్కి కూడా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది. అర్జున్ మాట్లాడే తర్కాలు ఎంత బాగున్నాయంటే మీరు తత్వదర్శన రూపంలో చూస్తే కూడా చాలా మంచి తత్వాన్ని చెప్పాడు అతను. అలా చంపకూడదు, అవసరం ఏంటి అని. పోనీ లోకప్రియం కూడా తను చెప్పింది, ఈరోజు మీరు ఎవరికైనా ఈ క్లాస్లో నిలబడి అర్జున్ చెప్పింది తప్పు అంటే చెప్పరు, మంచిగానే చెప్పాడు కదా. ఇప్పుడు ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు, మీ తన్ని కొడుతున్నారు, లేదు నేను చెప్తున్నాను మీ తన్ని కొట్టండి, మీ తనకు తప్పు చేశాడు కదా, అక్కర్లేదు మాతాజీ అని. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు కదా, ఎంత బాగా చెప్తున్నారు, పోన్లే వదిలేద్దాం, క్షమిద్దాం, మంచి గుణాలే కదా, లోకప్రియం, అందరు ఇష్టపడుతున్నారు, ఎంత బాగా చెప్తున్నారు. తత్వజ్ఞానం, ఎందుకు భగవంతు తన్ని చూసుకుంటారు, నేను ఇంకా తన్ని కొట్టను. సో లోకప్రియంగా ఉంది, తత్వజ్ఞానం ఉంది, శాస్త్రీయ కూడా చక్కగా శాస్త్రం నుంచి కదా నేను చెప్తున్నారు. మనం ఎవరు రివెంజ్ తీసుకోవడానికి, మనం నిమిత్త కారణమే, తను కూడా నిమిత్త కారణమే, నాకు కొట్టాడు, నేను ఎందుకు రివెంజ్ తీసుకోవాలి. సో మీరు శాస్త్రం నుంచి చెప్తున్నారు, లోకప్రియంగా మాట్లాడుతున్నారు, తత్వరూపంతో మాట్లా అన్నీ బాగున్నాయి, కానీ దాని మీద కృష్ణ తాలూకా సిగ్నేచర్ లేకపోతే ఇట్స్ నాట్ ధర్మ. సో ఈ 1st and 2nd chapter ఆఫ్ భగవద్గీత నుంచి నేర్చుకోవలసిన ముఖ్య తత్వం ఏంటంటే, ఎనీథింగ్ మే బి లుకింగ్ టూ గుడ్ బట్ ఇఫ్ ఇట్ డజన్ హ్యావ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద లార్డ్. ఏదైనా చాలా మంచిగా అనిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ దేని మీద భగవంతుడు సంతకాలు లేదు, గురువు తాలూకా సంతకాలు లేదు, దట్ ఈస్ అధర్మం. అది నేర్చుకోవాలి. అండ్ అది అర్థం చేసుకోవడానికి చాలా లెవెల్ ఉండాలి, ఎందుకంటే మనకి సందేహాలు పుడతాయి, అలా ఎలా ఒప్పుకుంటాం, అలా ఎలా చేస్తాం. ఏది భగవంతుడు చెప్తారో అదే ధర్మం. ఇక్కడ కృష్ణ మనకెందుకు అది ధర్మం కనిపించదు, ఎందుకంటే మనం మోహంతో నిండి ఉన్నాము. 2 రకాలుగా మనం డిస్టర్బ్ అవుతాము, ఒకటి చారిత్ర దోషం, ఒకటి మోహ దోషం. కొన్ని సందర్భాల్లో మనకి వస్తు క్లియర్గా కనిపిస్తుంది, ఇలా నేను చేయకూడదు అని మనకి తెలుసు కూడా, క్లియర్గా కనిపిస్తుంది కూడా, కానీ ఆ మోహం మనని అలౌ చేయదు సరిగా పనిచేయడం. యు నో యు ఆర్ రాంగ్ బట్ యువర్ మోహ, యువర్ ఆసక్తి విల్ నాట్ అలౌ యూ టు ఫంక్షన్. దో యు నో ఐఎమ్ నాట్ రైట్, ఇట్స్ మై మిస్టేక్, బట్ స్టిల్ యువర్ మోహ విల్ నాట్ అలౌ యూ టు ఫంక్షన్. మనకి తెలుసు నేను తప్పు చేస్తున్నాను, నాదే రాంగ్, నేనే మిస్టేక్ చేశాను, కానీ మన మోహం మన అది ఒప్పుకోవడానికి అలౌ చేయదు. సో ఆ నిమిషంలో ఎవరు హెల్ప్ చేస్తారు? గురు అండ్ కృష్ణ, గురు సాధు, గురు అండ్ డివోటీస్, సీనియర్ డివోటీస్. అట్ దట్ టైం వాళ్ళు కరేజ్ ఇస్తారు, మనం ఎంత మోహంలో నిండి ఉన్నా కూడా వాళ్ళు చేతి పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాబు ఇది నీ స్వధర్మం, ఇప్పుడు నీకు ఇలా అనిపించకపోవచ్చు, నీకు ఇటువైపు అట్రాక్షన్ ఎక్కువ అయిపోతుంది, కానీ అది నీ స్వధర్మం కాదు, ఇది నీ స్వధర్మం, ఈ నిమిషం నువ్వు ఇదే చెయ్యాలి, ఇదే నీకోసము మంచిది. ప్రతి ఒక్కరు అంత టాలెంటెడ్గా కాదు, వాళ్ళ స్వధర్మాన్ని, వాళ్ళ ఓన్ నేచర్ని తెలుసుకోవడానికి. రవీంద్రనాథ్ ట్యాగోర్, హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్, తనకి తన స్వధర్మం ఏంటి చిన్నప్పుడే తెలిసిపోయింది. తను ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేవాడు, స్కూల్లో ఎవరు ఇష్టపడేవారు కాదు. రవీంద్రనాథ్ ట్యాగోర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్దది అంటే, చాలామంది బ్రదర్స్ అండ్ ప్రతి ఒక్కరికి 3, 4, 5, 6, 7 పిల్లలు. అండ్ వాళ్ళ ఇంట్లో ఒక సిస్టమ్ ఉండేది, ఎప్పుడైనా ఎవరిదైనా బర్త్డే అవుతే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నమస్కారం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక నోట్బుక్లో పెద్దవాళ్ళు రాస్తారనమాట, ఇతను పెద్ద ఎలా అవుతాడు అని, నాకు నేను ఎలా గెస్ చేయగలుగుతున్నాను, దీనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అని ఆ పుస్తకంలో రాస్తారు. సో అలా ఆ బర్త్డే రోజు ప్రతి ఒక్కరి దగ్గర రాపిస్తారు, కాకా చాచా అందరి దగ్గర రాపిస్తారన్నమాట, పెద్దనాన్న చిన్నాన్న అందరు రాస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తాలూకా ఈ డైరీ చూస్తే ప్రతి ఒక్కడు రాశాడు, తిను ఫూలిష్ పర్సన్, జీవితంలో ఏమీ చేయలేడు, హోప్లెస్, దీని పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అని ప్రతి ఒక్కరు రాశారు. కానీ 1913లో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హు గాట్ ద నోబెల్ ప్రైజ్. ఎందుకంటే తనకి తెలిసిపోయింది, నేను ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం కాదు, నేను లిటరేచర్, నేను పోయమ్స్ రాయడం అదే నా స్వధర్మం, నేను అదే చేయగలుగుతాను. సో ప్రతి ఒక్కరిది ఒక స్వభావం ఉంది, ఆ స్వభావంని వాళ్ళు పెంచుకొని ఆ దారిలో వెళ్తేనే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. మనం ప్రతిసారి వింటాం సచిన్ టెండూల్కర్ వాళ్ళ మదరు, లేదు బాబు నువ్వు క్రికెట్ కాదు, నువ్వు పాడాలంటే ఈరోజు అతను బాత్రూమ్ సింగర్, లేదంటే బాంబేలో ట్రైన్లో పాడతారు హార్మోనియం పట్టుకొని, తప్ప సక్సెస్ ఉండదు. ఇప్పుడు లతా మంగేష్కర్కి బాబు అమ్మ నువ్వు పాడొద్దమ్మా, నువ్వు క్రికెట్ ఆడుకో అంటే మళ్ళీ ఈరోజు ఇంకా గలీ క్రికెట్ తప్ప ఆవిడకి ఏమీ అవ్వదు. ప్రతి ఒక్కరిది ఒక స్వభావం ఉంది, ఆ స్వభావంని పెంచుకోవాలి. ఆ స్వభావాన్ని తెలుసుకోవడానికి గురువు మరియు సీనియర్ వైష్ణవాల తాలూకా గైడెన్స్ తీసుకోవాలి. నా కోసం ఏది మంచిది, నా కోసం ఏం గుణాలు ఉన్నాయి, ఈ గుణాలని నేను కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి, నా స్వధర్మం ఏంటి, నేను ఏం చేస్తే మంచిది. సో ఆ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మన చక్షులు మోహంతో నిండి ఉన్నాయి. మనకు అర్థమైనా కూడా అర్థం అవ్వలేనట్లు మనం నటిస్తాము, ఎందుకంటే మనకు అది చెయ్యాలని లేదు, మనకి ఆ మార్గంలో వెళ్ళాలని లేదు. సో ఆ శక్తిని, ఆ కృపాన్ని, ఆ బ్లెస్సింగ్స్ని గురు ఇస్తారు. సో ఇక్కడ చక్కగా కృష్ణుడు అంటున్నారు, స్వధర్మాన్ని పాటించు. మనకి జన్మాష్టమి ఉత్సవాలు అవుతున్నాయి. జన్మాష్టమి ఉత్సవాల్లో నేను అందరికీ ఏదో ఒక సేవ చెప్తాను అనుకోండి, గుప్తా ప్రభుకి మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్, మీరు బుక్ కౌంటర్లో ఉండండి, ఎవరైనా వస్తే పుస్తకాలు. రసేస్ గోవింద మీరు చరణామృత కౌంటర్లో ఉండండి. ప్రసాద్ ప్రభు మీరు ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళని గార్లెండ్ వేయండి. అందరికీ సేవ చెప్పాను. ఇప్పుడు వాళ్ళ స్వధర్మం ఏంటి? గుప్తా ప్రభు స్వధర్మం ఏంటి? పుస్తకాలు. నీ స్వధర్మం ఏంటి? చరణం. ప్రసాద్ నీ స్వధర్మం ఏంటి? విఐపీలు వస్తే, ఎవరు వస్తే గార్లెండ్ వేయండి. ఇప్పుడు ఆ నిమిషం ఓ విఐపీస్ వచ్చారు, ఓ ఈ గురు మహారాజ్ వచ్చారు, ఆ గురు మహారాజ్ వచ్చారు, అందరు వచ్చారు, మీరు దండ వేస్తున్నారు. ఆ నిమిషం ఇప్పుడు గుప్తా ప్రభు బుక్ స్టాల్ నుంచి పారిపోతారు. పారిపోయి పరిగెత్తి, ప్రసాద్ ప్రభు మీరు రెడ్ కలర్ రోజ్ ఎందుకు వేస్తున్నారు? ఇది వేస్తే ఇంకా బాగుంది, ఇదే ఇలా బాగుంది, ఇలా ఉంది, మనం ఫ్లవర్సే ఎందుకు, మనము కాలు కూడా కడుగుదాము, అభిషేకం కూడా చేద్దామని గుప్తా ప్రభు వచ్చి అన్నీ చేసుకుంటారు మీతో పాటు. ఆయన ఇప్పుడు ఏం చేస్తారు? స్వధర్మాన్ని పాటించారా? మంచి పని చేశారు కదా, తప్పు చేశారు ఏమైనా? ఏం చేశారు? గురువులకి మాల వేసుకున్నారా? కాళ్ళ పాద ఆయన వాళ్ళ పాదాలని అభిషేకం చేశారా? ఆయన ఏమైనా పాపం చేశారా? తప్పు చేశారా లేదా? కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. ఆయన ఏమైనా తప్పు చేశారా? ఎంతమంది అంటున్నారు తప్పు చేశారు? ఎంతమంది అంటున్నారు తప్పు చేయలేదు? సేఫ్ సైడ్, ఇంకేం చెప్పరు, ఇది కాదు అది కాదు. తప్పు చేశారు, తప్పు చేశారు 100%. ఇంకా ఆయన ఎంత ఉత్సాహంతో చెప్పొచ్చు, లేదు మాత ఇలా కాదు, మనం టెంపుల్ కోసం మంచిదనే వెళ్ళాను, ఆయనకి ఏం తెలియకుండా బంతిమాల వేసేస్తే నేనే పరిగెత్తి గులాబీ మాల వేసాను, ఆయన ఎంత చెప్పినా కూడా 100 నుంచి 0. ఎందుకంటే ఆయన స్వధర్మం ఇప్పుడు ఏంటి? ఆయనకి ఏం అప్పచెప్పారు అక్కడే ఉండాలి, కదలకూడదు, అది ఆయన స్వధర్మం. సో స్వధర్మం అనేది మారుతూ ఉంటుంది. అయితే ఆ నిమిషం ఇంకా ప్రసాద్ ప్రభు కాలు జారి పడిపోయారు. గుప్తా ప్రభు వచ్చి, ఇది నా స్వధర్మం కాదు, నేను మీకు ఎటువంటి హెల్ప్ చేయలేనండి అంటే, నోనోను, అప్పుడు స్వధర్మం మారిపోతుంది, వెళ్ళాలి, రండి ప్రభుజీ, పర్వాలేదు నేను చేస్తానని. సో ఎవరు చెప్తారు ఈ స్వధర్మం అనేది ఇంత ఈజీ టాపిక్ కాదు, చాలా ఇంటెలిజెంట్గా ఆ నిమిషం ఏం చెయ్యాలి. సో ఎలా మనం తెలుసుకోగలుగుతాము? బై ప్రాపర్ శ్రవణం, మననం అండ్ నిధిధ్యాసం. మనం శ్రవణం చెయ్యాలి, వినాలి, మననం చెయ్యాలి, గురు సాధు శాస్త్రాన్ని పాటించాలి, గురువుల యొక్క సూచనలు పాటించాలి, అండ్ ప్రతి విషయంలో గురువు ఒక గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి తెలియదు ఎప్పుడు ఏది కరెక్ట్, ఎప్పుడు ఏది కరెక్ట్ కాదు. సో ఇంకా వచ్చే ఆదివారం తర్వాత కృష్ణుడు ఏం చెప్తారు, చాలా లాంగ్ చాప్టర్ ఉంది, 73 శ్లోకాలు చాలా శ్లోకాలు ఉన్నాయి. సో వి కంప్లీటెడ్ 31 అయ్యే. సో విల్ నాట్ డ్రాగ్ ఇట్ అప్ టు రథయాత్ర, ఎలాగో చేసేద్దాం, సెకండ్ చాప్టర్ విల్ కంప్లీట్. సో శ్రీ కృష్ణచంద్ర భగవానికి జయ, భగవద్గీతకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.